కొంచెం టైమ్ ఎక్కువే అయ్యేటట్టు ఉందండి, ఎందుకంటే వ్యాస్ట్ సబ్జెక్టు ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈరోజు నవమి తిథి, శుక్రవారం. అయితే ఈ మా వైశాఖ మాసాన్ని మాధవ మాసము అంటారు అన్నట్టు. అంటే నాకు అనిపించింది, అతివాహిక దేహంతో ఎంతో మహాత్ములు మన భూమి మీదకి వచ్చి పుట్టిన మాస తిథి అనిపించింది. అయితే మనం ఈ మధ్యనే సప్తమి రోజు మన గురువుగారి జన్మదినాన్ని జరుపుకున్నాము, ఒకసారి గురువందనం చేసుకుందామండి మనం. మాధవ మాసం మహనీయులదే మరువం మరువం మహనీయులను, మా గురు బోధలు మాకు రక్ష, శంకర షణ్ముఖ వంశక్రమణిక. గురువులు ఎలా శుద్ధత ఉంటుంది, శిష్యుల్లో కూడా శుద్ధత ఉంటుంది. కనుక ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు శుద్ధ చిత్తులవుతారు. జీవుడు కర్మానుసారం దేశకాల వస్తువును పొందుతాడు, అలా కర్మానుగుణంగా బంధాలు ఏర్పడతాయి. అయితే మనకు యోగావాసిష్టంలో ఫస్ట్ మనకు చెప్పిన బ్రహ్మమునకు చెప్పిన మంగళాశాసన శ్లోకాలు ఒకసారి చదువుకున్నాం, చాలా బాగున్నాయి. మూడు శ్లోకాలు బ్రహ్మానికి నమస్కారం అని చెప్పి వాల్మీకి చెప్తుంటాడు అన్నట్టు. యత సర్వాణి భూతాని ప్రతిభాంతి సుఖ స్థితాని చ ఎత్రైవోపశమనం యాంతి తస్మై సత్యాత్మనే నమః. జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టాదర్శన దృశ్య భో కర్తా హేతు క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః. స్ఫురంతి సీకరా యస్మాదానందస్యాంబరే వనౌ సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః. బ్రహ్మమునకు నమస్కారం. ఇప్పుడు యోగా వశిష్టం అంటాము, వశిష్ట గీత అంటాం కదా. అయితే యోగం అంటే ఏమిటి, సాధన ఉపాయము, ఈ కలయికలను యోగము అంటారు. ఇంకో విధంగా యోగం అంటే అనేక జన్మల జ్ఞానం వల్ల కలిగిన ఈశ్వర జ్ఞానం, యోగం అంటే జ్ఞానము అని చెప్పుకోవచ్చు. అయితే యోగా వశిష్టంలో ఎలాంటి కథలు మనం చదువుకున్నాం, ఇప్పుడు మననం చేసుకోబోతామంటే, నిజంగా చెప్పాలంటే సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ ఎంజాయ్ మోర్ బికాస్ మెనీ టైప్స్ ఆఫ్ కేసెస్ ఇన్ ది యోగా వశిష్టం. డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. వాళ్ళ పాత్రధారులు అవి చూస్తే అసలు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయితే మనో చికిత్స కథలే యోగా వశిష్టం నా ఉద్దేశంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిత్తోపాఖ్యానం కథలో అరణ్యం ప్రపంచం సంసారం ఎలా పరుగులు తీస్తుందో చెప్పారు. లవణోపాఖ్యానంలో మానసిక కర్మల గురించి చెప్పారు. ఐదవోపాఖ్యానంలో సృష్టి మాయాశక్తి విలాసం, మాయాశక్తి విలాసం అని తెలుపుతుంది అది చెప్పారు. పరమాణువులో అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నామని లీలోపాఖ్యానం చెప్పింది. కర్కటోపాఖ్యానంలోనేమో నియతి దైవము పరమాత్మము వ్యవహారము ఇవి కర్కటోపాఖ్యానంలో చెప్పింది. ఇక ఈ కథలలో రెండు రకాలుగా ఉన్నాయి, పురావృత్తాలు ప్రతీకాత్మలు. పురావృత్తాలంటే ప్రాచీన కథలు, అందులో లవణరాజు కథ, కర్కటి కథ, చిత్తోపాఖ్యానము, లీలోపాఖ్యానము ఇవన్నీ కూడా మనకు పురావృత్తాల కింద వస్తాయి. పురావృత్తాలంటే పురాణంలోని అత్యంత ప్రాచీన కథలు. అలా ఇక ప్రతీకాత్మలు అంటే చిహ్నంగా ఒక సూచనగా చెప్పే కథలు అన్నట్టు. అవి భుషుండోపాఖ్యానము ఇలాంటి అన్ని వస్తాయన్నమాట. అయితే ఇప్పుడు మనకు అనిల్ గారు రాలేదు, వచ్చారండి? రాలేదు అనుకుంటాను, జాయిన్ అవ్వలేదు. జాయిన్ అయ్యారండి. ఒక్క నిమిషం మీ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఇప్పుడు అనిల్ రాజకొండ గారు మనకు మొదటి స్పీకర్గా భుషుండోపాఖ్యానం దాని గురించి చెప్తారండి. భుషుండోపాఖ్యానం నేను లాస్ట్ మురళిలో అది సశేషంగా పెట్టారన్నట్టు, ఆ సశేషాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకుని వెళ్తారు. నిజంగా చెప్పాలంటే భుషుండోపాఖ్యానం చదివిన వారు సృష్టిలో జరిగే మార్పులకు చలించిపోరండి. ఇప్పుడు మనం ఎన్నో మార్పులు చూస్తున్నాము, ప్రతిదీ అంటే ఒక విరుద్ధమైన స్థితులు, మనుషుల స్వభావాలు కానీ భౌగోళికత కానీ చూస్తున్నాము. అవన్నీ కూడా ఇవన్నీ మా జరిగేటివే అని మనకు ఒక భావన వస్తుంది భుషుండోపాఖ్యానం గురించి. అనిల్ రాజకొండ గారు మీరు మీ ఉపన్యాసాన్ని మొదలు పెట్టండి.
ధన్యవాదాలు అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీరామ శ్రీమాత్రి నమః. ప్రస్తుతం మనము నిర్వాణ ప్రకరణంలో ఉన్నాము. ఇక్కడ గురువుగారు చెప్తూ ఇప్పటిదాకా వైరాగ్య ప్రకరణము, ముముక్షు వ్యవహార ప్రకరణము, ఉత్పత్తి ప్రకరణము, స్థితి ప్రకరణము, ఉపశమన ప్రకరణము అని 5 ప్రకరణాలు పూర్తి చేశారు. ఇప్పుడు నిర్వాణ ప్రకరణం 6వ ప్రకరణంలోకి ప్రవేశించామండి. సో ఇక్కడ క్లుప్తంగా గురువుగారు అంటే ఇది వరకు చెప్పిన ప్రవచనాల్లో మొత్తంగా క్లుప్తంగా సారాంశం చెప్తూ వైరాగ్య ప్రకరణము లో వైరాగ్యం అనగా వివేకంతో కూడిన వైరాగ్యమే వైరాగ్యము. ఇది రామచంద్ర ప్రభువుకు సంపూర్ణంగా ఉంది. అలాగే ముముక్షు ప్రకరణంలో ముముక్షత్వము అంటే ఏంటి అంటే మోక్షకాంక్ష కలిగిన వాడు. మోక్షకాంక్ష మాత్రమే కలిగితే అది ముముక్షత్వం కాదు, వివేకంతో కూడిన వైరాగ్యంతో ఉంటూ మోక్షకాంక్ష కలిగిన వాడినే ముముక్షువు అంటారు. అలా ముముక్షు వ్యవహార ప్రకరణం గురించి చెప్పారు. ఉత్పత్తి, స్థితి, ఉపశమనం ప్రకరణం, దేని ఉత్పత్తి, దేని స్థితి, దేని ఉపశమనం గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ సంసార ఉత్పత్తి, స్థితి, ఉపశమనం గురించి ఈ ప్రకరణాలు మాట్లాడాయండి. ఇక్కడ చెప్తూ సంసారం అనగా ఏంటి, సంకల్పము, వాసనాబలము, అభ్యాసం చేత ఏర్పడేదే సంసారము. ఓకే, ఈ సంసారము సత్యం అనుకొని ఉండడం బంధం అవుతుంది. సంసారం అసత్యమని తెలుసుకొని బ్రహ్మ సత్యమని తెలుసుకోవడమే మోక్షం అవుతుంది. ఇవి క్లుప్తంగా చెప్పారు. ఇక్కడ నిర్వాణ ప్రకరణానికి వచ్చేసరికి బ్రహ్మంతో పూర్తి తాదాత్మ్యం చెందడమే నిర్వాణ ప్రకరణంలో చెప్తున్న విషయాలండి. ఇక్కడ ఇదివరకు శ్రోత చెప్పినట్టు మనం భుషుండి ఉపాఖ్యానంలో ఉన్నాము. ఇక్కడ మొత్తం భుషుండి చరిత్రని ఒక్క మాటలో చెప్తూ గురువుగారు భుషుండి ఎలాంటి వారు అంటే అసత్యమైన సంసారం నుండి విడివడి పూర్తిగా బ్రహ్మమే నేను అను ఎరుక సదా కలిగిన వారే భుషుండి అని చెప్పారు. ఇక్కడ వశిష్ఠుల వారు భుషుండిల వారితో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు అడిగారండి. మొదటి ప్రశ్న, కల్పాంతంలో ప్రళయ వాయువులు సూర్య చంద్రులు తుల్లి పడుతూ ఉంటే మీరు ఎలా తట్టుకున్నారు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా భుషుండి వారు చెప్తున్నారు, ఆ సమయంలో నేను గగనపథంలో ఉంటాను, ఆకాశ యోగాన్ని అవలంబిస్తాను, సూర్యుడి నుంచి సూర్యచంద్రులు తుల్లి పడుతుంటే వాటి నుంచి రక్షించుకోవడానికి వారుని ధారణ చేస్తాను, వాయువుల నుంచి తట్టుకోవడానికి అచల తత్వంని పాటిస్తాను అని 3 తత్వాలు చెప్పారండి ఇక్కడ. దీని వెంటనే 2వ ప్రశ్నగా ఈ దేహాన్ని ఇలా ఇన్ని కల్పాలుగా ఎలా ఉంచుకోగలుగుతున్నారనే ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానంగా ఇది పారమేశ్వరుని నియతిని అనుసరించి కాకదేహంతో ఉన్నాను, ఇది నా స్వయం కృతం కాదు అని చెప్పారు. అలాగే 3వ ప్రశ్న అడుగుతూ కొన్ని ప్రళయ సందర్భాలు చెప్పమని అడిగారు. ఈ ప్రళయ సందర్భాలు ఇన్ని ఇన్ని కల్పాలుగా ఉన్నారు కాబట్టి మీరు కొన్ని ప్రళయ సందర్భాలు చెప్తే విని ఆనందించాలని అని అడిగారు వశిష్ఠుల వారు భుషుండుల వారిని. అప్పుడు భుషుండుల వారు చాలా వినయంగా, అన్నీ మీకు తెలుసు కానీ వినయంతో మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నానని ఇలా చెప్పారండి. చాలా వృత్తాంతాలు చెప్పారు ఇక్కడ, చాలా సందర్భాలు, ప్రళయ సందర్భాలు. ఒకనొక సందర్భంలో కొన్ని సందర్భాలు మనం ఇక్కడ చెప్పుకోబోతున్నామండి. ఒకటి, ఒకనొకప్పుడు దేవాసుర సంగ్రామంలో అందరూ పారిపోతే మొత్తం సృష్టి శూన్యంగా ఉంది. ఒకనొకప్పుడు రాక్షస స్త్రీలు మాత్రమే సృష్టిని పాలించారు, ఎవ్వరూ లేరు. నేను వందల కొలది మనువులను చూశాను, విరాట్ స్వరూపాన్ని దర్శించాను, విష్ణువు బ్రహ్మ అవ్వడం చూశాను, బ్రహ్మ విష్ణువు అవ్వడం చూశాను, శివుడు బ్రహ్మ విష్ణువు ఒక్కొక్కరు సృష్టిలు చేయడం చూశాను, ఎంతోమంది ఋషులు దేవతలు రాజులు బ్రహ్మజ్ఞానులను చూశాను, 5 మార్లు భూమి జలంలో కృంగడం చూశాను. సాధనా పద్ధతులు కూడా యుగాన్ని అనుసరించి మారుతూ ఉంటాయి, ఆ సాధనా పద్ధతులు మారుతున్నప్పుడల్లా చూశాను. పురాణాలు మారుతుంటాయి కానీ అవి చెప్పే విషయం మాత్రం మారదు. ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి గురుగారు ఇక్కడ ప్రవచనంలో. పురాణాలు ఎన్ని పురాణాలు మారినా దాంట్లో చెప్పే తత్వం కానీ ఆ విషయం కానీ మారదు. దాని పైన ఉన్న కథ మారొచ్చు, లేదా కథ నడిచే విధానం మారొచ్చు, కానీ దాంట్లో తత్వం మారదు అని చెప్పారండి. ఇలా భుషుండుల వారు 11 మార్లు రామాయణం చూశాను, 6 మార్లు భారతం చూశాను, ఇలా ఎన్నో సంఘటనలు చూశాను అని సవివరంగా వశిష్ఠుల వారికి వివరించారు. ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు లాస్ట్లో, ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటేనే దేనికి చలించరు, అచల అచలోయం సనాతన అని భగవద్గీత కూడా చెప్పారు కాబట్టి ఆ స్థితిలో భుషుండుల వారు ఉన్నారని ఒక ఉపమానం చెప్పారండి ఇక్కడ. అలాగే 4వ ప్రశ్నగా భుషుండుల వారిని వశిష్ఠుల వారు, మిమ్మల్ని మృత్యువు ఎందుకు బాధించలేదు అనే ప్రశ్న అడిగారు. దీనికి వినయంతో భుషుండుల వారు ఇలా చెప్పారు, వాసన అనే దారానికి దోషాలు అనే ముత్యాలు వేసుకొని తిరిగే వారికి మృత్యువు ఉంటుంది, అది తీస్తే, ఆ ఆభరణం తీస్తే మృత్యువు లేదు. మనోవ్యాధి లేని వారికి మృత్యువు ఉండదు. ఆశాసర్పం ఎవరికి కాటు వేయదో వారికి మృత్యువు రాదు. లోభం అనే పాము ఎవరిని హింసించదో వారికి మృత్యువు రాదు. కోపం అనే భడవాగ్ని ఎవరిని దహించదో వారికి మృత్యువు రాదు. కామం ఎవరిని నలపదో వారికి మృత్యువు రాదు. పరమపదాన్ని ఆశ్రయించిన వాడికి మృత్యువు రాదు. సమాహిత చిత్తునికి మృత్యువు రాదు. ఇలా చాలా ఉపమానాలు విషయాలు ఎందుకు మృత్యువు బాధించదు అనేది చెప్తూ ఒక మకుటం లాంటి శ్లోకాలు చెప్పారండి ఇక్కడ గురువుగారు. ఇది దీని తర్వాత ఒక ముఖ్యమైన విషయం చెప్తూ, ఎందుకు ఎలా ప్రాణాన్ని నియంత్రిస్తూ దీర్ఘాయువుగా ఉన్నాడు అనేది చెప్తూ భుషుండుల వారు చెప్తున్నారు, నేను ప్రాణయోగం అనే విద్యని అభ్యసించడం వల్ల నేను దీర్ఘాయువుగా ఉన్నాను. ఇక్కడ ముఖ్యమైన వాక్యం చెప్తూ, ఆత్మచింత సమస్థానాం దుఃఖానాం అంతకారిణి, ఆత్మ ఉనికి ఆత్మచింతన మాత్రమే సర్వ దుఃఖాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అని ముఖ్యమైన వాక్యం చెప్పారండి. ఎన్ని విద్యలు ఉన్నా అన్ని విద్యలు బ్రహ్మ విద్యకి సహకారిగా ఉంటాయి కానీ అవి పారమార్థిక విద్యలు కాలేవు. ఇక్కడ కూడా భుషుండుల వారు ప్రాణ విద్యను ప్రాణయోగాన్ని అవలంబించారు అంటే అది దీర్ఘాయువుగా ఉండడానికే కానీ ఆయన అప్పటికే బ్రహ్మ తాదాత్మ్యంలో ఆయనే బ్రహ్మ అయి తత్వమసిలో ఉన్నారు అని గురుగారు చెప్పారు ఇక్కడ. అలా చెప్తూ ఇక్కడ బ్రహ్మ విద్య సహకారి మాత్రమే, ఈ విద్య కూడా ప్రాణ విద్య కూడా బ్రహ్మ విద్యకు సహకారి మాత్రమే అని చెప్పారు. ఇక్కడ కొన్ని ఉపమానాలు చెప్పారండి. యోగి గుర్రాలను నియంత్రించి ఉండేవాడు, యోగి అంటే గుర్రాలను నియంత్రించి అంటే ఇంద్రియాలను నియంత్రించి ఉండేవాడే యోగి. భోగి అనగా గుర్రాలను ఎలా లాగితే అలా గుర్రాలు ఎలా లాగితే అలా వెళ్తాడు, అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇంద్రియాలు ఎలా మనల్ని తీసుకెళ్తే అలా తీసుకెళ్లే వాడే భోగి అంటారు. అందుకే ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యమని చెప్పారండి. ఇక్కడ ఉదాహరిస్తూ ఇంద్ర నిగ్రహం ఉంటే మన పిల్లలు కానీ మన మన సమాజం కానీ ఎంత ఉన్నతితో ఉంటుంది, ఎంత సంస్కారంగా ఉంటుందని చాలా విషయాలు చెప్పారు ఇక్కడ గురుగారు. లాస్ట్ చివరిగా ప్రాణ స్పందనకి కారణమైనది, ఇంద్రియ స్పర్శకు కారణమైనది, కారణ కారణమైనది ఆత్మ, అదే పరమేశ్వరుడు అని చివరిగా చెప్పారండి. ఇలా మొత్తం ఉపాఖ్యానం అయ్యాక వశిష్ఠుల వారు చాలా సంతోషించి మాధ్యాయనిక సంధ్యకు సప్తర్ష మండలానికి భుషుణుల వారి అనుమతి తీసుకుని బయలుదేరారు. ధన్యవాదాలండి, క్షమించండి.
చాలా బాగా చెప్పారండి మీరు. మృత్యు ఎందుకు బాధించలేదు అది కూడా కవర్ చేశారు. ఇది కూడా మొత్తం ప్రాణ విద్య కూడా చెప్పారు. ఇంకా ఈ రామాయణం గురించి చెప్తారనుకున్నానండి, నాకు ఇష్టమైంది అది. ఆ రామాయణం 8 లక్ష శ్లోకాలు రామాయణం ఉండేది అని భూషణుడు చెప్తారు కదా, అది కూడా నాకు ఇష్టం అనిపించింది. అలా బాగా చెప్పారండి, చక్కగా అన్ని కవర్ చేశారు, చాలా బాగుంది. ధన్యవాదాలండి అనిల్ రాజకొండ గారు.
ధన్యవాదాలు.
ఇప్పుడు మనకు శివ పూజోపాఖ్యానము చూడోలోపాఖ్యానము మొదలు పెడతారు. శివ పూజోపాఖ్యానంలో ఇది వశిష్ఠుడి స్వానుభవం కథ అన్నట్టు, అతను స్వయంగా అనుభవించిన కథను చెప్తున్నారు. ఇది ఇందులో చిదాకాశం అంటే ఏమిటి, తర్వాత నియతి నృత్యం అంటే ఏమిటి, తాత్విక దృష్టితో చేసే బాహ్యార్చన, అభ్యంతరార్చన ఇవన్నీ కూడా చెప్తారు మనకు. సుభాషిణి గారు మనకు రెండో స్పీకర్ అండి. సుభాషిణి గారు మీరు మొదలు పెట్టండి అండి.
శివాయ గురువే నమః. శ్రీరామచంద్ర ప్రభువే నమః. మహాగణాధిపతి వశిష్ఠులు వారు సాక్షిగా ఉండి విన్న కథని మనకి శివ పూజోపాఖ్యానంగా చెప్పారు. అంటే శివుడే వశిష్ఠుడికి వచ్చి బోధన చేశాడు ఈ కథ. ఒకప్పుడు వశిష్ఠులు వారు కైలాస పర్వతం దగ్గర గౌరీరమణ మందిరంలో చంద్రకళాధరుడైన శివుణ్ణి పూజిస్తూ ఉన్నారు. అక్కడ గంగ కూడా ఉంది. కాకపోతే ఆ గంగ ఏ రూపంలో ఉంది, వశిష్ఠుడికి దర్శనం ఇచ్చింది అన్నది తెలియదు, కానీ గంగ ఉంది. అందులో ఇప్పుడు గంగా పుష్కరాల సమయంలో ఆ గంగమ్మను తలుచుకోవడం మన పూర్వజన్మ పుణ్యం. అక్కడ ఏదైనా ఉన్నారండి? అక్కడ నిత్యం వశిష్ఠుల వారు శివ పూజ చేస్తూ ఆ అందరి ఋషులతో శాస్త్ర చర్చలు అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఒకరోజు శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి రాత్రి వేళ, అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు అష్టమి కృష్ణపక్షం అనమాట, అప్పుడు వశిష్ఠుల వారు పూజ చేసుకుని తర్వాత సమాధి నుంచి కళ్ళు తెరిచి చూస్తే ఆయనకు తెల్లని మబ్బులాగా శివుడు దర్శనమిచ్చాడు. నందివాహనారూఢుడై గౌరీదేవి చెయ్యపట్టుకుని అతనికి దర్శనం కలిగింది. ఆయనకి శివుడికి వెంటనే అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజ తన్మయత్వంతో ఆనందంగా పూజ చేసి నమస్కరించాడు. తల్లికి కూడా అన్ని పూజ సకల షోడశోప పూజలు సమర్పించారు వశిష్ఠుల వారు. అప్పుడు వశిష్ఠుల వారు శివుడిని కొన్ని ప్రశ్నలు వేశారు. శివుడు సమాధానం ఇచ్చాడు. ఇది ఇక్కడ ప్రారంభమవుతుంది. శివుడు బ్రహ్మ విద్యను బోధించాడు వశిష్ఠుల వారికి. వశిష్ఠుని శివుడు అడిగాడు, నీ చిత్తవృత్తి ప్రశాంతంగా ఉంది కదా, పరమ పదంలో మంగళకరంగా ఉంది కదా, అజ్ఞానకరమైన భీతి పోయింది కదా అని వశిష్ఠుల వారిని అడిగితే వశిష్ఠుల వారు, నీ స్మరణే మంగళం, నీ ఉన్న చోటే మంగళం, నీ స్మరణ జరిగిన చోటే ఉత్తమమైన చోటు, నీ స్మరణ చేసిన జీవుడే జీవుడు. అలా ఇవన్నీ చెయ్యడానికి నీ స్మరణ చెయ్యాలంటే పూర్వ జన్మ పుణ్యాల వల్ల స్మరిస్తారు. అంటే ఈ జన్మలో స్మరిస్తున్నాము అంటే పూర్వజన్మ పుణ్యం, మళ్ళీ పూర్వ మన భవిష్యత్ జన్మకి సుఖాలకి బీజం వేస్తుంది భగవత్ స్మరణ అని చెప్పారు. నీ స్మరణ మోక్షమనే పట్టణానికి ద్వారపాలకుడుగా ఉంటుంది, నీ స్మరణ అనేది చింతామణి అని చెప్పి నమస్కరిస్తారు. తర్వాత వశిష్ఠుల వారు దేవతార్చనా విధానాన్ని వివరించమని స్వామిని కోరుతారు. అప్పుడు శివుడు, అన్ని రూపాలలోనూ నేనే ఉన్నాను, బ్రహ్మ విష్ణు రూపాలు నావే, కానీ అసలు రూపము నిరతశయ ఆనంద స్వరూపం, దానివల్ల ఇంద్రియాలు బుద్ధి మనసు పనిచేస్తాయి, దేవనం అంటే క్రీడించువాడు, ప్రకాశించువాడు. స్వామి పంచ కృత్యాలను ఆటగా ఆడతాడు. ఆటలో పూర్ణమైన ఎరుక ఉంటుంది, ప్రయోజనం ఉండదు. అలాగే శివతత్వం తెలియని వాడికి తెలియనంత వరకు అర్చనాదులు ఏర్పడ్డాయి. ఆయన స్వరూపం త్రిగుణాత్మకం, దానితో అనుసంధానం చేయడమే నిజమైన శివ పూజ. అలా అని శివ పూజని చేయడం కోసము సాకారాన్ని నిరాకరించమని చెప్పలేదు. మన హృదయ మధ్యంలో స్వామిని ధ్యానించి ఆ శివతత్వంలో మునిగిపోవాలి. తత్వజ్ఞానం కలిగే వరకు శివలింగార్చన చెయ్యాలి. సగుణ పూజ మానరాదు. మనకి ఈ ఈ నెలలో మన గురువు గారైన ఆదిశంకర్ల వారు పుట్టినరోజు కూడా వచ్చింది. అలాగే భారతీ తీర్థ స్వామి వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు. వారికి ఏ అవసరమూ లేదు, కానీ ప్రపంచం అందరికీ తెలియ చెప్పాలని ఆ మంత్రశక్తి లోక క్షేమం కోసము పాజిటివ్ వైబ్రేషన్స్ మనందరికీ రక్ష కలిగించాలని ఆయన సాకార పూజ చేసి మనందరినీ ఉన్నతిని చూపి కోరుతారు. అలాగే సాకార పూజ గొప్పతనాన్ని కూడా వివరించారు. అందులోనే ఉండిపోకూడదు అన్నది గురువు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. తత్వం తెలిసిందనే అహంకారంతో నిర్గుణ పూజ చేస్తున్నామని సగుణ పూజని మానివేయడం కూడా అజ్ఞానంతోనే ఉంటుంది. సగుణ పూజ నుండి నిర్గుణమైన ఆత్మ పూజ చేయడమే నేర్చుకోవాలి. ప్రపంచమంతా శివుణ్ణి చూడగలిగితే దానిని మించిన ఆత్మ పూజ ఉండదు. ఈశావాసమిదం సర్వం అని దర్శించగలగాలి. నువ్వు ఏ ఈ పూజ చేయడానికి ఏ కష్టమూ పడక్కర్లేదు, ఏ పువ్వులు తేవక్కర్లేదు, ఏ వస్తువులు అవసరమూ లేదు. ప్రశాంతంగా కూర్చుని ధ్యానంలోనే ఆవాహనం చేసి ధ్యానంలో ఆసనం నైవేద్యం ధూపదీపాలు సమర్పించి స్వామిని ప్రశాంతంగా ఆత్మలోనే శివతత్వాన్ని ధ్యానించి చూడడమే విశేషమైన అసలైన పూజ. ఆ స్థితికి మనందరం ఎదగాలని కోరుకుంటారు గురుగారు. సర్వ సమయాల్లో స్వామిని తలుచుకోవడమే నిజమైన పూజ. అర్పణ అనేది రెండు విధాలు, త్యాగార్పణ, కామ క్రోధాలను అర్పించాలే గాని బాహ్య వస్తువుల్ని కాదు అని చెప్పారు. అది నిజమైన పూజ. దీనినే బోధలింగ పూజ అని చేసినట్లు అవుతుందని కూడా చెప్పారు. గురువు గారు విశుద్ధమైన జ్ఞానాన్ని గురువు ద్వారా విశుద్ధమైన జ్ఞానాన్ని పొంది దానితో చిత్తం శుద్ధి చేసుకుని దానిలో శివ పూజ చేయడం బోధలింగ పూజ. ప్రతి అవయవంతో శివ పూజని శివుడు ఉన్నాడని, ప్రతి మన శరీరంలో ప్రతి అవయవంలోనూ శివుడు ఉన్నాడని తలుచుకోవడమే నిజమైన శివ పూజ. ఇలా చేస్తే దాన్ని అభ్యంతర పూజ అంటారు. దాని వల్ల సమదర్శన బుద్ధి కలుగుతుంది. శివుడు మరవకుండా ఏ పని చేసినా, మనం భక్ష్య భోజ్య నిద్ర ఏ సమయంలో అయినా శివస్మరణ చేస్తూ ఉంటే దానిని మించిన పూజ మరి ఒకటి లేదు. శివుని తలుచుకుంటూ ఉంటే అతని ఆత్మ గిరిజాదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. సత్పురుషులు గాజుపెట్టె వంటి వారు, అది దీపం, గాజుపెట్టెలో పెట్టిన దీపం లాగా సత్పురుషులు ఉంటారు, ఆ గాజు పెట్టి మిగిలిన వారు. అందుకోసం మనం అందరం కూడా సత్పురుషుల్లాగా అవ్వాలి. అయితే ఈ పూజకి నీవు ధనవంతుడివైతే దానంతో పూజించవచ్చు, పేదవాడివైతే తపస్సుతో పూజించు. అంతేగాని పూజని మాత్రం మానరాదని గురువు గారు చెప్పారు. శివుడు సత్పురుషుల హృదయాల్లో ఉంటాడు. ఆ సత్పురుష హృదయాలు మనం అలవర్చుకోవాలంటే కొన్ని గుణాలను అలవర్చుకోవాలి. అది మైత్రి, కరుణ, ఉపేక్ష మొదలైన గుణాలన్నింటినీ అలవరుచుకుని కామాన్ని జయించి అదుపులో ఉంచుకోవాలి. ఇదే నిజం. మనకి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడమే శివ పూజ. ఇది అనాయాసకరమైన పూజా విధానం అని శివుడు చెప్పాడు. ఇలాంటి పూజ 3 నిమిషాలు చేస్తే చాలు, కానీ మనం చేసే గంటల పూజతో పని ఉండదు. కానీ 3 నిమిషాలు కూడా చేయడం కష్టమని కూడా గురువు గారు చెప్పారు. ఇది యోగులు బాగా చేయగలరని, మన అందరినీ ప్రయత్నం చేయాలని గురువు గారు ఉద్దేశించారు. అయ్యాక దీనికి సంబంధించి వశిష్ఠుల వారు ఒక కథ చెప్పారు. ఒకప్పటి ద్వాపర యుగంలో కురువంశంలో ఉజ్జయినిలో శిఖద్వజుడు అనే రాజు ఉండేవాడు. అతడు ఉత్తముడు, శూరుడు. అతనికి సరైన పత్ని కావాలని మంత్రులందరూ వెతికి సురాష్ట్రంలో అంటే ప్రస్తుత గుజరాత్ రాజకుమార్తె చూడలతో వివాహమైంది. ఇది చూడలోపాఖ్యానమని చాలా విశేషమైన కథని గురువుగా చెప్పారు. వారిద్దరికి వివాహమయ్యాక అన్యోన్య దాంపత్యంతో అన్ని భోగాలు ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు. ఒకరి దగ్గర ఒకడు విద్యలు నేర్చుకుంటున్నారు. శాస్త్ర విద్యలన్నీ స్త్రీ ఆమె నేర్చుకునింది. అలాగే కళలు, నాట్యం, కళ, మిగిలిన కళలన్నీ కూడా అతను నేర్చుకుంటాడు. ఆడవాళ్ళని ఎక్కడా తక్కువ చేసి విద్య నేర్చుకోకూడదు అన్నది లేదని మన పురాణాల్లో ఆడవాళ్ళకి ఇచ్చిన పెద్ద పీటను కూడా గురువుగారు వివరించారు. వారిద్దరూ ఒకరికొకరు విద్యలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటే యవ్వనం చివరి దశలోకి వారిద్దరూ ప్రవేశించారు. అప్పుడు వాళ్ళిద్దరికీ మనస్సు ఒక నిర్ణయానికి వచ్చిన విచారణ చెయ్యాలి మనం అని. అది ఏ విచారణ మీద చెయ్యాలి? మరణం అనేది మరణం అనేది దుర్నిర్వారణం, శాశ్వతమైన శాస్త్రం తెలుసుకుందాం అని ఇద్దరు నిర్ణయించుకుని అసలైన సత్ వస్తువు గురించి తెలుసుకోవాలని, ఇద్దరు ఆధ్యాత్మిక విద్యను నేర్చుకోవాలని ప్రయత్నించారు. కానీ ఎవరి మనస్సు దానిని బట్టి వారికి తొందరగా అబ్బుతుంది అన్నట్టు ఆవిడ యొక్క వాసన బలం ఎక్కువ, భగవత్ విషయంలో ఎక్కువ ఉండడం వల్ల ఆవిడకి తొందరగా ఆకలింపు చేసుకోగలిగింది ఈ విద్య. విచారణ చేసే విధానం గొప్పది. దేహాదులు దేని వల్ల కలుగుతాయి అనే విషయం విచారణ చెయ్యాలి. ఇవన్నిటికీ కారణం ఏంటి? ఎలా ముందుకు వెళ్తాం? ఏది ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి ఎలా వెళ్తాం? అసలైన వస్తువు, అసలైన పదార్థం ఏది? ఏది ఉన్నా లేకపోయినా మిగిలే పదార్థం ఏది అని తెలుసుకోవాలనుకుంటూ ఆత్మ విచారణ చేస్తూ ఉండాలి. అది ఆత్మని తెలుసుకుని బ్రహ్మ విచారణ వల్ల శరీరంలో ఆమెకి కాంతి కూడా పెరిగి శోభాయమానంగా తయారైంది. రాజు ఆమె శోభకు కారణమేమి అని అడగగా శ్రీమతి అనే మకుటంతో కొన్ని శ్లోకాలు చెప్పి బ్రహ్మ విచారణ చేస్తూ భగవద్ ధ్యానం వాటిల్లో ఉన్నందుకు నాకు ఈ శోభ వచ్చిందని చెప్పింది. కానీ ఆమె వచ్చిన వస్తువుతో తృప్తి పడుతూ ఆత్మ విచారణలో ఆసనం వేసుకుని ఆనందపడుతున్నానని నాకు ఇద్దరు స్నేహితులున్నారు, ప్రజ్ఞ శాస్త్ర దృష్టి అని చెప్పింది. కానీ ఆ రాజుగది నచ్చలేదు. ఆవిడ బాధపడి ఆయన ఇంకా బ్రహ్మ విచారణ చేయలేకపోతున్నాడే, బ్రహ్మముని తెలుసుకోలేకపోతున్నాడే అని దుఃఖించింది. కానీ ఎవరి పూర్వజన్మ వాసనలు వారి అని తన పనులన్నీ సర్దు చేసుకుంటూ ఆవిడ లీలగా ఒక విద్య నేర్చుకుంది. అంటే ఆవిడ నేర్చుకుంటున్న విద్య గురించి కూడా ఆయనకు తెలియదు, అంత లీలగా నేర్చుకుంది ఆవిడ విద్య. ఆ విద్య పేరే ప్రాణ విద్య. ఆ విద్యతో ఆవిడకి అష్ట సిద్ధులు లభించాయి. ఆ విషయం రాజుకి తెలియదు. కొన్నాళ్లకు ఆయనకు వైరాగ్యం కలిగింది. ఆ వైరాగ్యంతో ఏం జరిగింది అన్నది తర్వాత తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. రామకృష్ణ పరమహంస చెప్పేవారు, ఒక కాళికాలయానికి వెళ్తుంటే ఒక పాము కప్పని నోట పట్టుకుని పట్టుకుని ఉందిట. ఆ కప్ప బెక్క 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 అని అరుస్తుంది. ఆ పాము దాన్ని వదలట్లేదు, మింగట్లేదు. అయితే వెళ్ళేటప్పుడు అదే పరిస్థితి, సాయంకాలం వచ్చేటప్పుడు అదే పరిస్థితి. ఆ విషయం చూసిన రామకృష్ణ పరమహంస అన్నట్ట, ఆ కప్పని పట్టుకున్న పాముకి అంత బలం లేదు, దాన్ని మింగేంత బలం. అంటే ఎంతో మంది గురువులు ఉంటారు, ఆ గురువులందరూ మీకు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వలేరు. నేను ఒక కోబ్రాని అంటే కొండ చిలువని, ఒక్క కొండ చిలువ కప్పని పట్టుకుంటే మూడే గుటకల్లో మింగేస్తుంది ఒక్క గుటకలు. అలా బ్రహ్మ జ్ఞానం ఇచ్చే గురువుల్ని పట్టుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. అలా మన గురువు గారు మనకు బ్రహ్మ జ్ఞానం ఇస్తూ మనని శాస్త్ర వీటిల్లో చర్చల్లో జరిపిస్తూ మనకి అలాంటి గురువు దొరికినందుకు మనందరూ ఎంతో ధన్యులం. జై శ్రీమన్నారాయణ శివాయ గురువు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అందులో ఇవాళ గురువు గారి పుట్టినరోజు అయింది 2 రోజుల క్రితం, అందుకు ఒకసారి మన గురువు గారిని స్మరించాలని కథ చెప్పాను. శివాయ గురువే నమ అండి.
చాలా బాగా చెప్పారు సుభాష్మి గారు, చాలా అన్ని పాయింట్స్ కవర్ చేశారు. ఇంకా ఇది సూత సంహితలో కూడా కొంతవరకు మనం నేర్చుకున్నామండి, ఏంటంటే బాహ్య అభ్యంతర పేద పూజ విధానం ఇదంతా అందులో కూడా వస్తుంది, మనకు వచ్చింది బహిర్మాతృక అంతర్మాతృక విధానం. అంటే పూజా విధానంలో ఇది కూడా వచ్చింది అని నా ఉద్దేశం. అంతే, చాలా బాగా చెప్పారు విషయం అంతా. చివరికి కథ కూడా చెప్పారు గురువు గారికి, దాని పాము కప్ప కథ దాని యొక్క విశేషం ఏంటి అన్నది చాలా బాగుంది. తర్వాత చూడాలోపాఖ్యానం కూడా బాగా కవర్ చేశారు. ఇప్పుడు ఇంకా శిఖిధ్వజుడికి వైరాగ్యం కలిగింది, అంతవరకు ఆపేశారు. ఇప్పుడు చూడాలోపాఖ్యానము మిగతాది ధర్మేంద్ర గారు కవర్ చేస్తారు. వీరు చక్కని పాయింట్స్ ఉన్నాయి. వీరికైతే స్త్రీలు రాజ్యపాలన చేసే దక్షత కలిగిన వారని, సతీసతుల అన్యోన్యతను గురించి కూడా వీరు చెప్తారు. జ్ఞాన కర్మ అంటే ఏమిటి అని చెప్తారు, అజ్ఞాని ఎలా విచారించాలి అన్నది. ఇంకొకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భర్తను మార్చుకునే ప్రయత్నం చూడాల ఎలా చేసింది అన్నది కూడా వీరు మనకు చెప్తారు. ఉపదేశం ఎవరికి ఇవ్వచ్చు అది కూడా ఆ పాయింట్ కూడా కవర్ చేస్తారు. తర్వాత అపరోక్ష అనుభవం, ప్రత్యక్ష అనుభవం అవి ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మనకు దాన్ని వివరిస్తారండి. ధర్మేంద్ర గారు మీరు కొనసాగించండి.
నమస్కారం అండి, అందరికి నమస్కారం. శ్రీ గురుగ్గా నమః. ఇప్పుడు చూడాల వ్యాఖ్యానం గురించి తరువాయి భాగం సంక్షిప్తంగా తెలుసుకుంటాము. సికిధ్వజుడు, చూడాల అనే దంపతులు అన్యోన్యమైన దాంపత్యం కలిగిన వారై అనేక రకములైన ధర్మభోగాలను
కొంచెం పెద్ద మాట్లాడండి ధర్మేంద్ర గారు. సార్
వినపడుతుందండి ఇప్పుడు? ఓకే అండి. యవ్వనం చివరిగా ఉన్నప్పుడు వారిరువరికి కూడా వివేక వైరాగ్యములు కలిగి గురువులని ఆశ్రయించి శాస్త్ర విచారణ అభ్యాసించారు. కానీ చూడాలకి మాత్రమే వివేక వైరాగ్యముల నుండి విచారణ అనే దానిలోకి వెళ్ళి పరిపూర్ణమైన బ్రహ్మతత్వాన్ని గ్రహించగలిగింది. కానీ భర్తకి మాత్రం, అంటే సికిధ్వజుడికి మాత్రం అది గ్రహించలేదు. ఆమె బ్రహ్మ విచారణ వల్ల విచారణలో పూర్ణ స్థితి అయిన విశ్రాంతి స్థితి, అంటే బ్రహ్మానంద స్థితికి చేరుకుంది. ఒక విధంగా చెప్పాలంటే జీవన్ముక్తురాలైంది. ఈ స్థితి వల్ల వచ్చిన వర్చస్సు తేజస్సు ద్వారా అవయములందు పూర్ణత చూసి ఒకసారి సికిధ్వజుడు, నువ్వు ఏదైనా అమృతం సేవిస్తున్నావా, లేదా ఔషధం సేవిస్తున్నావా, లేదా ఏదైనా మంత్రం నేర్చుకున్నావా అని అడిగాడు. దానివల్ల దేనివల్ల ఇలా అవగలిగావు అని ప్రశ్నించాడు. అంటే దానికి చూడాలా, నేను అనాశక్తురాలనై ఈ ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల ఎటువంటి ప్రీతి భావన లేకుండా, ద్వేషభావన లేకుండా స్వచ్ఛమైన బ్రహ్మచింతన చేయడం వల్ల ఈ స్థితికి వచ్చాను అని చెప్పింది. కానీ భర్తకి ఈ సమాధానం పొసగలేదు. చూడాల ఇతనికి అర్థం కాలేదు అన్న విషయం అర్థం చేసుకుంది. ఆ సమయంలోనే లీలగా ప్రాణవిద్య నేర్చుకుని ఆ విద్య వల్ల కేచరత్వ స్థితిని మొదలైన సిద్ధులను పొందగలిగింది. అంతేకాకుండా ఇచ్ఛానుసారంగా ఆదివాహిక దేహాన్ని ధరించి సంకల్ప మాత్రం చేతనే ఆది భౌతిక దేహం కూడా ధరించగలిగే స్థితిని సంపాదించుకుంది చూడాల. అది ఫలాపేక్ష లేకుండా నేర్చుకుంది. ఇది ముఖ్యమైన విషయం. ఇన్ని ఉన్నా భర్తకు మాత్రం ఈమెకి ఇవన్నీ సిద్ధించినట్లు తెలియదు. ఈమెను ముగ్ధ, బాల, గృహిణి, మామూలు స్త్రీ అని మాత్రమే భావించాడు. ఈ లోపల సికిధ్వజునికి క్రమక్రమంగా భోగముల మీద వైరాగ్యం కలిగింది. కానీ పరిపూర్ణమైన విచారణ మార్గం ఇంకా అలవాలేదు. ఒకసారి సికిత్వజుడు వారితో ఇవన్నీ విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అనగా భార్య నిరోధించి దానికి ఒక కాలం ఉంటుంది అని సూచించింది. కానీ సికిత్వజుడు తన భార్య చెప్పింది వినిపించుకోలేదు. ఇది విన్న శ్రీరాముడు, చూడాల సిద్ధురాలు కదా, అయినా ఎందుకు సికిధ్వజుడు వినలేదు అని అడిగారు. అప్పుడు వశిష్ఠుడు, ఉపదేశ క్రమం చేతనే, శ్రవణ మాత్రం చేతనే, లేదా పుణ్యం చేతనే జ్ఞానం వస్తుంది అని లేదు, నిజమైన జ్ఞానం శిష్యుడి శుద్ధ బుద్ధి వల్లనే వస్తుంది అన్నాడు. దీనికి ఉపమానంగా ఒక గవ్వను వెతుకుతున్న కిరాతునికి చింతామణి దొరికినట్లు గురుద్వారా పరోక్ష జ్ఞానం కావాలని కూర్చున్న వానికి అపరోక్ష జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానం లభించినట్లు. ఈ సందర్భంలో భగవత్పాదుల వారి చేత లిఖించబడిన అపరోక్షానుభూతి అనే గ్రంథం గురించి ప్రస్తావించారు గురువుగారు. ఇది ఎలా ఉండగా, ఏకాంతాన్ని ఆశ్రయించాలని దృఢ సంకల్పంతో సికిధ్వజుడు అనేక దానాలు చేసి వైదిక వ్రతాలు పాటించి ఒకరోజు భార్యతో, ఇప్పుడు వైరాగ్యంతో ఉన్నాను, ఇక అడవులకి వెళ్తాను అన్నాడు. చూడాల తన భర్తకి ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని చేయాలి అని సూచించింది. అప్పుడు ఇప్పుడు రాజ్య వ్యవహారాలు నీ స్వధర్మం, ఇంట్లో వండుకొని కూడా సాధన చేసుకోవచ్చు అని సూచించింది. అది వినకుండా రాత్రి సమయంలో ఎవరికి చెప్పకుండా రాజ్యం నుండి మందర పర్వతం సమీపంలో ఆశ్రమాన్ని చేసుకొని అనుష్ఠానము తపస్సు చేసుకుంటున్నాడు. నిద్రలేచి చూస్తే భర్త ఎక్కడా కనపడలేదు చూడాలకి. అప్పుడు తను ధ్యానంలో వెళ్ళి సూక్ష్మదేహంతో జ్ఞాన మార్గం ద్వారా భర్త ఎక్కడ ఉన్నాడో గ్రహించింది. కానీ ఇప్పుడు తను వినయ పరిస్థితిలో లేదని గుర్తించి భర్తని గమనించుకుంటూ రాజ్య పరిపాలన 18 సంవత్సరాలు తనే చేయసాగింది. భర్త మనసు ఒక పక్వత వచ్చింది అని తెలుసుకున్న చూడాల, అది 18 సంవత్సరాల తర్వాత అతన్ని ఆత్మజ్ఞానం చేయాలి అని సంకల్పించింది. స్వశరీరంలో వెళ్లకుండా సంకల్ప మాత్రం చేత ఒక ద్విజపుత్రక రూపిణి, అంటే ఒక వేదవేత్త అయిన బాలకుని వలె సికిధ్వజుడు ముందు కుంభుడు అనే పేరుతో వచ్చింది. సికిధ్వజుడు ఆ బాలుని స్వాగతం పలికి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి అర్చన చేశాడు. ఇరువురి వృత్తాంతం పరస్పరం తెలుసుకున్నారు. సికిధ్వజుడు తన గురించి చెప్తూ సంసార భయం వదిలిపెట్టడానికి అరణ్యం వచ్చి ఉపాసన చేసుకుంటున్నాను, అయినా ఒక దుఃఖం నుండి ఇంకో దుఃఖంలోకి వెళ్తున్నట్టు ఉంది తప్ప దుఃఖ నిర్మూలనం కాలేదు అన్నాడు. అప్పుడు కుంభుడు చెప్పడం సాగాడు, ఒకసారి బ్రహ్మదేవుణ్ణి జ్ఞానం క్రియ ఈ రెండింటిలో ఏది గొప్పది అని అడిగాను. అప్పుడు బ్రహ్మదేవుడు జ్ఞానం పొందే వరకు క్రియ చేయాలి అన్నాడు. జ్ఞానం పొందిన వారు కూడా క్రియ చేస్తారు, కానీ మొదటి వారిలా క్రియ వారిని బంధించదు. ఎవరికైతే జ్ఞానం ప్రాప్తించిందో వారికి క్రియే శ్రేయస్సు అన్నాడు. జ్ఞానం లభించలేదు అని క్రియ వదలకూడదు. అజ్ఞాని అంటే స్వరూపం తెలియని వాడు చేసే సమస్త క్రియలు ఫలం కోసమే. జ్ఞాని దగ్గర ఉన్న కర్మలు వేయించిన గింజల వలె ఉంటాయి అని ఉపమానమిచ్చారు. జ్ఞానం అనగా విచారణ అని బోధించారు యోడుకుంభుడు. గురువుని ఆశ్రయించి విచారణ ద్వారా పరిప్రశ్న వల్ల వివేక వైరాగ్యాల వల్ల తెలుసుకోవాలనే కానీ తనకు తానే తెలుసుకునే ప్రయత్నం ఉచితం కాదు. ఇది విన్న శకిత్వజుడు కుంభుడిని గురువు అనే భావనతో వేదం చెప్పిన విధివాక్యం లాగా అనుసరిస్తాను అని ఆశ్రయించి ఏది ఉదారమని చెప్తున్నారో అది చెప్పమని ప్రార్థించారు. నమస్కారం. శ్రీగురు బ్రహ్మ
ధర్మేంద్ర గారు చక్కగా వివరించారు విషయాలన్నీ. ఇంకా ఒకటి ఇక్కడ ఆ గబ్బది భలేగా అనిపించిందండి స్టోరీ, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. అది నిజంగా అది పడిపోయింది కానీ మళ్ళీ చింతామణి దొరికింది గురువు, అదొకటి బాగా నచ్చిందండి నాకు. ఇంకొకటి చూడాలా, ఎంత గొప్ప జ్ఞాని అంటే అసలు సమదృష్టి అన్నది ఆ కాలంలో ఎక్కువ ఉండేది అనిపించింది. సమానం అంటే ఏంటో సంపాదన కాదు కదంటే ఈ కాలంలో ఇలా చేస్తున్నారు. ఇంత చక్కని సందేశం ఉన్న గ్రంథాలను తప్పుదారి పట్టించిన ఆధునిక సాహిత్యకారుని ఏమనాలో అనిపించిందండి. సమాజాన్ని చెడగొడుతున్నారు అనిపించింది నాకు. అసలు ఎంత బాగుంది స్టోరీ, మీరు కూడా చాలా బాగా చెప్పారండి. ధన్యవాదాలండి ధర్మేంద్ర గారు. ఇప్పుడు మనకు అది ఇప్పుడు చింతామణి ఉపాఖ్యానము గజోపాఖ్యానము చెప్తారు ఎవరు, పవన్ కుమార్ గారు మనకు నెక్స్ట్ ఉందండి. ఇంకా ఇందులో ఏంటంటే ఒక ఇందులో కూడా ఒక చింతామణి కథ వస్తుంది అన్నట్టు. అది ఏంటంటే ఆపర్చునిటీస్ గెట్స్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఓన్లీ, ఇప్పుడు అప్పుడు క్యాచ్ చేస్తే అవి మనము సాధించవచ్చు, లేకపోతే వీ లూజ్ ఇట్ అన్నట్టు. అట్లా శంక అనేది సందేహం అన్నది ఎంత ప్రమాదకరమో ఇక్కడ కథలో చెప్తారు. ఆ కథ అది ఈ కథ ఇది రెండు కథలు చింతామణి గురించిన కథలే అన్నట్టు. ఇంకా పురుషుడు అజ్ఞానంలో ఉంటే స్త్రీ జ్ఞానవంతుణ్ణి చేసిన విషయం కూడా మనకు పవన్ కుమార్ గారు వివరిస్తారండి. పవన్ గారు మీరు మొదలు పెట్టండి.
శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కుంభుడు శిఖద్వనిజు మహారాజుతో, నేను చెప్పబోయే విద్యను ఒక తండ్రి కొడుక్కి ఎలా చెప్తాడో అలా విను అని అన్నాడు. అని నీకు రెండు వృత్తాంతాలు చెప్తాను నాయన. శ్రద్ధ లేని వారికి, శంక ఉన్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్తాను అని. ఒక ఊర్లో ఒక గొప్ప ఆయన ఉండేవాడు. అతను కలలయందు నేర్పరి, అస్త్ర విద్యలో కూడా నైపుణ్యుడు. అతను ఒకసారి చింతామణి గురించి విని, అది ఎవరి దగ్గర ఉంటే వారు ఎప్పుడు ఏది కోరుకుంటే అది తక్షణం లభిస్తుంది అని తెలిసింది. చింతామణి కోరికై తను అనేక ప్రయత్నాలు చేశాడు. ఒక చోట ఆయనకి చింతామణి దొరికింది. ఇది చింతామణియేనా? దీని రూపము తేజస్సు చూస్తుంటే చింతామణికి సరిపోతుంది, కానీ సంవత్సరాల తరబడి కష్టపడాలి కదా. నేను అన్ని సంవత్సరాలు కష్టపడలేదే, నాకు ఇంత త్వరగా లభించింది. ఖచ్చితంగా ఇది చింతామణి కాదు. పోనీ దీన్ని తాకి చూద్దామా, తాకగానే మాయమైపోతుంది కదా అని ఆలోచించాడు. ఎప్పుడైతే ఒక సిద్ధి లభిస్తుందో అప్పుడు దాన్ని ఆదరించకపోతే అది ఆ సిద్ధి అంతర్ధానం అవుతుంది. దానికి చాలా బాధపడ్డాడు. ఇంకా వదలకూడదు అనుకుని కొన్ని రోజులు వెతకటూనే ఉన్నాడు. అతనికి చాలా రోజుల తర్వాత ఒక గాజు పెంకు దొరికింది. అదే చింతామణి అనుకున్నాడు. అప్పుడు రాజ్యము, ధనము అన్నీ వదిలేశాడు చింతామణి కొరకు. అలానే ఉందయ్యా నీ పరిస్థితి, మరో కథ చెప్తాను విను అంటూ అరణ్యంలో ఒక ఏనుగు ఉండేది. అది అరణ్యంలో తిరుగుతూ ఉంటే ఒక మావటివాడు ఏనుగుని గొలుసుతో గట్టిగా చెట్టుకు కట్టేశాడు. అది చాలా ప్రయత్నం చేసి కట్టును తెంచుకుంది. పైన కూర్చున్న మావటివాడు అది చూసి ఒక్కసారి కిందకి దూకాడు. ఏనుగు పక్కకు తప్పుకుంది. మావటివాడు కింద పట్టం చూసి కాలెత్తి తొక్కుదాము అని భావన కలిగింది, కానీ అది జాలిపడి వెళ్ళిపోయింది. ఏనుగు తప్పిపోయింది అని బాధలో మళ్ళీ దాన్ని పట్టుకుందామని అనేక ప్రయత్నాలు చేశాడు. ఒకసారి ఏనుగు నడిచే బాటలో ఒక పెద్ద కందరం తవ్వాడు. ఆ కందరంలో ఏనుగు పడిపోయింది. అలానే ఉంది నీ పరిస్థితి అని మహారాజుని ఉద్దేశిస్తూ కుంభుడు చెప్పాడు. శిఖద్వజ మహారాజు అప్పుడు, ఇతను మహానుభావుడు, ఇతని వల్లే నేను తరిస్తాను అనే భావన కలిగింది. నేను అన్నీ త్యాగం చేసి వచ్చాను, జ్ఞానం వస్తుంది అన్నారు, త్యాగం వల్ల మోక్షం వస్తుంది అన్నారు కదా. నేను రాజ్యము, గృహము, దేశము, నా భార్యము త్యజించి వచ్చాను అని అన్నాడు. ఇందులో నీది ఏది అని చెప్పు అన్నారు. నీ యొక్క సర్వోత్తమమైన భాగం ఇంకా వదిలిపెట్టలేదు అనగానే మహారాజు, అడవి గొప్పదని వచ్చా కదా, దీన్ని ఇప్పుడే వదిలేస్తాను అన్నాడు. అది కూడా నీది కాదు, అది రాజ్యం వల్లే ఇది అన్నాడు. అని నువ్వు ఇంకా నీకు ఉత్తమమైనది వదిలిపెట్టలేదు అన్నాడు. ఓ, ఈ కుటీరము, ఇందులో ఉన్న వస్తువులన్నీ నావనుకుంటున్న, దాన్ని వదిలేస్తాను అన్నాడు. అది కూడా నీది కాదు అన్నాడు. అప్పుడు మహారాజు, ఓ, నా శరీరము నాది అనుకుంటున్నాను, దాన్ని త్యాగం చేస్తానని అగ్నిలో దూకపోయాడు. అప్పుడు అతను ఆపి, నీకు పిచ్చా ఏంటి, అమాయకమైన ఈ శరీరం ఏమి చేసింది? ఈ శరీరము జడము, దీనమైనది, మూగది. నువ్వు ఏది చేస్తే అది చేస్తుంది. శరీర త్యాగం సర్వత్యాగం కాదు అనగానే మహారాజు, నేను ఏది చెప్పినా ఇది కాదు అది కాదు అంటున్నారు, మరి సర్వత్యాగం ఏది అంటారు, ఏది ఉత్తమ భావమో నాకు వివరంగా వివరించండి అంటే, ఏది అంతటా ఉన్నదో, ఏది అన్ని వైపులా వ్యాపించి ఉన్నదో, ఏది అన్నిటికీ కారణమై ఉన్నదో అది, అది జడము కాదు, అది చేతనము కాదు, దాని లక్షణం ఒక్కటే భ్రమ. దాన్ని చిత్తము, మనసు అంటారు. మనసు జడము, కానీ అది చిత్ వల్ల పనిచేస్తుంది. మనసుకి సహజంగా చేతనత్వం లేదు. అంతేకాక ఇక్కడ మనసుకి అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. చిత్తము, వాసన, అవి రెండు ఒకటే. ఇంకా కోరిక, కర్మ, సంకల్పము, ఇవన్నీ పర్యాయ పదాలు. కర్మ వాసన కలిగి ఉన్న ఉపాధి చిత్తము. చిత్తము కూడా ఉపాధి శరీరం లాగానే కోరిక కర్మగా రూపు తీసుకుంటుంది. ఆ కర్మ వాసన అవుతుంది. సంకల్పం వల్ల కోరిక కర్మ అని పనిచేస్తుంది. చిత్తాన్ని విడిచిపెట్టాలి అంటే సంకల్పము, వాసన, కర్మ, కోరిక విడిచిపెట్టాలి. చిత్తమే ప్రపంచము, అదే జగత్. ఈ జగత్ అనగానే సుఖదుఖాలు, రాగద్వేషాలు, ఇది నాది ఇది నాది కాదు అనే భావం చిత్తం వల్ల కలుగుతుంది. చిత్తమే జగత్తు ఏర్పాటు చేస్తుంది. చిత్తం పోతే జగత్తు పోతుంది. అప్పుడే జగత్తుకి అధిష్టానమైన బ్రహ్మము తెలుస్తుంది. పొలం అంటూ ఉంటేనే కదా సస్యాలు అంటూ ఉంటాయి, చిత్తం అంటూ ఉంటేనే సంసారం ఉంటుంది అంటూ చిత్తబోధన చేస్తాడు ఇక్కడ కుంభుడు. ఒక పాత్రలో రత్నాలన్నీ నింపామనుకోండి, అందులో మనము వస్తువులు వెయ్యలేము. అలాగే విషయాలన్నీ చిత్తంలో నింపాక ఇంకా జ్ఞానం వేయటానికి చోటు ఎక్కడుంటుంది? అందుకనే చిత్తంలో ఉన్నవన్నీ తీసాయి. ఎలా అంటే, జడమైన దేహము నేను ఎలా అవుతాను, విషయాలు నేను ఎలా అవుతాను, ప్రాణం ఎలా అవుతాను, ఈ దేహాన్ని ప్రాణాన్ని బుద్ధిని చేతనత్వం చేయించే ఒక చైతన్య వస్తువు ఉంది, అదే స్ఫురతకు హేతువు అయిన సత్త, అదే చిత్ సత్. శరీరం కానీ మనసు కానీ చిత్ సత్ స్వరూపం కాదు. చిత్ స్వరూపము ఆయన ఆత్మ యొక్క ప్రకాశము మనసు అందుపడి మనసు పనిచేస్తుంది. అందుకనే ఇది ఉంది అని అనిపించడానికి కారణం ఏమిటి అంటే, సత్వస్సు ఒక ప్రకాశము చిత్తంలో ప్రవేశించటం. సచిత్ బ్రహ్మముకు ఉంటాయి, మనసు జడం, ఇందులో వాసనలు కర్మలు అన్నీ ఉంటాయి, కానీ అది కలిసిపోతుంది. ఎలాగూ అయితే ఎలాగంటే, ఒక గాజు మీద కాంతి పడితే గాజు కాంతి రెండు కలిసి చూస్తాము. అలాగే చిత్తం మీద ఆత్మ యొక్క ప్రకాశం పడగానే చిత్తంలో ఉన్న వాసనలు కర్మలను తెలియబడతాయి. అది ఎలా అంటే, ఒక గాజుకున్న ఎరుపు దీపం వల్ల తెలియబడుతుంది. చిత్తం వల్లే వాసనలు ఉనికి తెలుస్తున్నాయి. గాజుకున్న ఎరుపు దీపం కారణమా అంటే కాదు, కానీ దీపం లేకపోతే తెలియబడటం లేదు కదా. అలానే బ్రహ్మము అంటూ లేకపోతే చిత్తము ఒక వాసన గాని రాగము ఏవి తెలియబడవు. బ్రహ్మమును అవి ఏవీ లేవు. బ్రహ్మము ఒక సచిత్ అంశం, చిత్తంలో కలుస్తుంది. అక్కడ సత్ అనేది ఒకటి ఉంది కనుక ఇది ఉంది అనే భావనను కలుగుతుంది మనకి. జగత్తులో అలాగే చిత్ అనేది ఒకటి ఉంది కనుక స్ఫురణ కలుగుతుంది. సత్తా స్ఫురత బ్రహ్మం వల్ల కలుగుతుంది, కానీ మనసు వల్ల కాదు. కానీ మనసు కలిపేస్తుంది. ఇది విచారణతో జాగ్రత్తగా తెలుసుకున్నాడు. ఆ మాటలు విని సాధన చేశాడు. సాధన చేయగా అతి త్వరగా అతనికి విచారం ఫలించింది. మనసును బ్రహ్మం వైపు తిప్పేటప్పుడు విషయం వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని తీసివేయాలని ప్రయత్నించటం కాదు, చేయకూడదు. అది నేను కాదు అని సాక్షిగా చూడాలి. అతను క్రమంగా తన హృదయంలో ఉన్న వాసనలన్నీ విడిచిపెట్టి ఆత్మవిద్యలో పరిణితుడయ్యాడు. కళ్ళు ముందు వస్తువులు ఉన్నప్పటికీ చెదరకుండా శిలలా అయిపోయాడు. ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి అనుబంధం లేదో చేష్టారహితుడు అయిపోయాడు. అంతర్ముఖుడై సమాధి స్థితిలోకి వెళ్ళాడు. పూర్తి బ్రహ్మంతో తాదాత్మ్యం చెందాడు. కుంభుడు అనుకున్నాడు, వెంటనే ప్రయోజనం కనిపించింది. అతను కొంతసేపటికి సమాధి స్థితి నుంచి బయటికి రాగానే సమాధి స్థితిలో ఏ జ్ఞానంలో ఉన్నాడో ఆ జ్ఞానంలోనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ప్రబోధం పొందావు కదా, ఇప్పుడు భ్రాంతి వదిలిందా, జ్ఞేయ వస్తువు తెలియబడిందా, దేనిని చూడాలో దాన్ని చూశావు కదా అనగానే శిఖర్ధ్వజ మహారాజు, భగవాన్ మీరు అనుగ్రహం చేత నిరంతర సేయ ఆనంద భూమికను పొందాను. మహాత్ముల సాంగత్యము అద్భుతంగా ఫలిస్తుంది అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంది? అసలు ఇన్ని రోజులు ఎందుకు ఈ ఆనందాన్ని పొందలేదు అంటే, కుంభుడు ఇంద్రియ తాదాత్మ్యం వల్ల రాగద్వేషాలు వాసనలు బలపడతాయి. అది పక్వతకు రావాలి. అది ఇవాళ నీకు వచ్చింది, నీకు కషాయ పాకము పోయింది. అందుకనే జ్ఞానం పైన రుచి నీకు అనుభూతి కలిగింది అన్నాడు. అప్పుడు మహారాజు, ప్రబుద్ధుడికి చిత్తం లేకపోతే జ్ఞాని అయ్యాక ప్రపంచంలో ఎలా తిరుగుతాడు, జ్ఞానం పొందాడు అనటానికి తార్కాణం ఏమిటి అనగా, ఇక్కడ గురువుగారు వివేక చూడమణిలో శంకరాచార్యులు భగవత్పాదులు గారు చేసిన ఉదాహరణ ఇక్కడ ఉటంకించారనమాట. అది ఏంటి అంటే, జ్ఞాని కర్మ జరుగుతుంది తప్ప సుఖదుఖాలు అనుభవం ఉండదు, కనుక జ్ఞానికి ప్రారంధం లేదు ఓ అనాలి. ప్రారంధం ఉంది అని ఎందుకు అనాలి అంటే, ఈ శరీరము ఎప్పుడు పతనం అవ్వాలో అనేది నియతి అనుసరించి ఉంటుంది. కనుక శరీరము ఉన్నంతకాలం అందులో ఉంటారు, కానీ సుఖదుఖాలకు అనుభవించరు. శరీరంతో ఏది పొందాలో దాన్ని పొందుతాడు, కానీ దానితో తాదాత్మ్యం చెందరు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు వారు, మరి ఇంకా చాలా మంది మహాత్ములు వారి శరీరాన్ని కూడా ఒక సాక్షిగా చూస్తారు. వారిలో ఉన్న చిత్తం అనకూడదు, దాన్ని సత్వం అనాలి అని చెప్పారు. మళ్ళీ ఇలా చర్చిస్తూ ఉండగానే అతను మళ్ళీ సమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు తాను రాజ్య వ్యవహారాలు చూసుకోవాలని వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత వచ్చింది. అప్పుడు అతను ఎలా ఉన్నాడు అంటే శిలలో చెక్కబడిన శిల్పం లాగా ఉన్నాడు. కుంభుడు అప్పుడు తన్ని సమాధి భంగం చేయాలని అనేక ప్రయత్నాలు చేశాడు, చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాతకి అసలు ఇప్పుడు ఎందుకు లేపటము ఇతన్ని అనుకొని, కానీ ఇతనికి బోధ బీజ అంటే జాగృతికి బీజమైనటువంటి సత్వ శేషము ఇతనిలో ఉందా లేదా తెలుసుకోవాలి అని, సమాధి స్థితి నుంచి జాగృతి స్థితికి ఎలా వస్తారు అంటే శీతాకాలం వచ్చేసరికి ఆకులన్నీ రాలిపోతాయి, మళ్ళీ వసంతకాలం రాగానే మళ్ళీ ఆకులు ఎలా అయితే చెట్టు చిగురిస్తాయో ఆ విధంగా, అంటే శీతాకాలంలో వృక్షములో ఒక మూల భాగంలో రసరూపం లీనమైనట్టు అది మళ్ళీ వసంతకాలం రాగానే బయటకు వచ్చినట్టు, అలానే జీవన్ముక్తులు బయటకు వస్తూ సమాధి స్థితి నుంచి బయటకు వస్తారనమాట. అయితే ఇతను లీలగా నేర్చుకున్న విద్యను ఉపయోగించి అతని భర్త శరీరంలోకి వెళ్ళి తనకి చేతనత్వం తెప్పించిందనమాట. అప్పుడు ప్రపంచం కనపడింది. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి అద్భుత స్థితి నీ వల్ల కలిగింది అన్నాడు. అప్పుడు కుంభుడు నేను వేరే చోటికి వెళ్ళాలి, చెప్పి వెళ్దామని వచ్చాను అన్నాడు. ఈరోజు చైత్రమాస శుక్ల పాడ్యమి, ఇంద్రుడు పెద్ద సభ పెట్టాడు, నేను సాయంత్రం వస్తాను అని వెళ్ళింది. సాయంత్రము తను దిగాలుగా వచ్చింది. అప్పుడు మిత్రమా, ఈ రోజు ఉత్సాహంగా ఉంటావు, ఇవాళ ఎందుకు దిగులుగా ఉన్నావు అంటే ఇవాళ వచ్చేటప్పుడు త్రోవలో ఒక తప్పు చేశాను, నేను దుర్వాస మహర్షితో విభేదించాను, అప్పుడు వారు నాకు శాపం ఇచ్చారు. అదేంటి అంటే నేను పొద్దున పురుషుడిగా సాయంత్రం స్త్రీగా మారిపోతాను, మరి ఇప్పుడు ఎలా అంటే. అప్పుడు కుంభుడు పురుషుడైనా స్త్రీ అయినా ఉపాధి లక్షణం ఒకటే కదా అన్నాడు. నేను చిత్తునే కదా, బాధ లేదులే అన్నాడు. సాయంత్రం అయింది, ఆమె స్త్రీగా మారింది, అయినా వాళ్ళిద్దరు కలిసే తిరుగుతున్నారు. ఇలా కొన్నేళ్ళు సాగిన తర్వాతకి వాళ్ళిద్దరూ సాయంత్రము రోజు ఒకరోజు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అనుకున్నారు. అప్పుడు ఇది తప్పు లేదు అనుకుని ఇద్దరు వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ఒకరోజు ఇంద్రుడు వచ్చి, నీ తపస్సు చాలా గొప్పది, అందుకనే నేనే స్వయంగా వచ్చాను, నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను అంటే, స్వర్గంలో ఏముంటుంది అంటే ఆనందం అంటే, ఇక్కడ కూడా నేను ఆనందంగానే ఉన్నాను, నాకు స్వర్గం అవసరం లేదు అన్నాడు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం అయిన తర్వాతకి ఒక రాత్రి మహారాజు ఇక్కడ అడవిలో ఈమె కనిపించట్లేదు ఏంటి అని వెతుకుతూ ఉండగా ఆమె ఒక చెట్టు పొదల్లో విటుడితో ఉన్నది. తన భార్య మరొక పురుషుడితో ఉండటం చూసి చూశాడు. ఆమె కూడా చూసి లేచి సిగ్గుతో నిలబడింది. నాకు క్రోధం రాలేదు సుమా అన్నాడు. ఎందుకంటే ఆకాశంలో వృక్షం ఎలా ఉండదో నా అంతఃకరణంలో క్రోధం లేదు అన్నాడు. అయితే వ్యవహారంలో ధర్మం ఉంటుంది, నువ్వు చేసిన పని సాధుజన నింద్యమై ఉండటం చేత నేను నిన్ను భార్యగా స్వీకరించలేను. పూర్వం ఎలా అయితే మిత్రులంగా ఉన్నామో అలా ఉందాము. శాంతము, ధైర్యము, క్షమ, తృప్తి ఇవి జీవన్ ముక్తుల లక్షణాలు. ఇతని దగ్గర ఇంకా నేను నాటకాలు వెయ్యద్దు అనుకొని తన పూర్వరూపం తలుచుకొని చూడాలా వచ్చింది. అది చూసి, నువ్వు నా భార్యలాగా ఉన్నావు, నువ్వెవరు అంటే తను జరిగిన చెప్పింది. నీకు ఇప్పుడు జ్ఞానం ఉంది కదా, ఒకసారి చిదాకాశంలోకి వెళ్ళి చూడు అంటే అది చూసి తెలుసుకొని భార్యకు నమస్కారం, గురువు వలె భార్యకు నమస్కారం చేసి, కులశ్రీ తన భర్త అనాది అనంతము అగు మోహ సంసారం నుంచి కాపాడుతుంది. కులశ్రీయే పతి, సఖుడు, ఆప్తుడు, సోదరుడు, గురువు, సృహృత్, స్నేహితుడు, ధనము, సుఖము, శాంతము, గృహము సమస్తము కాగలదు. అటువంటి స్త్రీ కంటే గొప్పవారు ఎవరు అని అన్నాడు. సరే కానీ ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నావు? ఇది చెయ్యి, ఇది వద్దు అని నేను చెప్పను, నువ్వు ఏమి చెప్తావో అదే చేస్తాను అన్నాడు. నువ్వు ఏకత్వ జ్ఞానం పొందావు, రాజ్యపాలన అయినా వనవాసమైనా మనకి రెండు ఒకటే, రాజభోగాల పట్ల అపేక్ష కానీ అనపేక్ష లేదు, అందుకే ప్రారంభ కర్మ అను దాన్ని అనుభవి ద్వారా నశింప చెయ్యాలి. దీని ద్వారా వశిష్ఠుడు వైరాగ్యం కలిగింది అని భార్యను విడిచిపెట్టి నేను గొప్ప బోధ పొందాను అనుకోవటం మంచి పని కాదు అని చెప్పారు. అంతేకాక అర్జునుడికి కూడా ఇదే కృష్ణ పరమాత్మ జ్ఞానం వచ్చింది కదా, యుద్ధం చేయవద్దు అనలేదు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, వైరాగ్యం కలిగితే దానితో చెయ్యి, కోరిక ఉంటే కోరికతో చెయ్యి, కోరికతో చేస్తూ ధర్మం ఉండాలి, వైరాగ్యం ఉంటే ధర్మకార్య కర్మని అంటకుండా చెయ్యాలి. అప్పుడు ఇద్దరూ రాజ్యానికి వచ్చారు, చక్కగా పాలన చేశారు. తరించారు, ధన్యులయ్యారు. ఇది చూడాలో ప్రాఖ్యానం. ఏవైనా తప్పులు చెప్పుంటే అవి నావి తప్పులు. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణ మస్తు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మధు మహంకాళి గారికి, మధుకర్ గారికి, మీ అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.
చక్కగా చెప్పారు పవన్ గారు. జై జై హనుమాన్ అండి. అయితే ఇక్కడ మనం రెండు కథలు చూసుకున్నాం కదా, చెప్తామంటే ఫస్ట్ ధర్మేంద్ర గారు చెప్పిన దానిలోనేమో మనం గవ్వ కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంటే చింతామణి దొరికిందంటే గురువు అనుగ్రహం లభించింది అనిపించింది నాకు అక్కడ. తర్వాత ఇక్కడేమో గురువు అనుగ్రహం లభించినాక కూడా మనం దాన్ని వదులుకుంటే చింతామణి కాదేమో అనుకొని సంశయంలో పడ్డ కథ రెండు నాకు అలా అనిపించిందంటే చాలా బాగుంది. తర్వాత ఇక్కడ మనం ఇంకా చిత్తశుద్ధులు అవుదాం, చిత్వం త్వం నుండి విడిపోయి చిత్తు తత్వంలోకి వెళ్ళదాం అని అనిపించింది చూడాల బోధలు విన్నాక. చక్కగా ఉంది స్టోరీ ఇది నాకు. అయితే ఇందులో పాత్రలు ఎవరు అని అంటే చూడాల, నిషిక్కి ధ్వజుడు రాజు, తర్వాత కుంభుడు, ఆ తర్వాత మారువేషుడు, ఇంద్రుడు మధ్యలో వస్తాడు, మదనిక విటుడు, తర్వాత ఏమో రాముడు వశిష్ఠుడికి చెప్పింది, వశిష్ఠుడు రాముడికి చెప్పిన కథ ఇది. తర్వాత అసలుదైతే వాల్మీకి భారద్వాజుకి చెప్పింది అన్నట్టు. ఇదండి ఎంతో బాగుంది ఈ కథ. ఇక్కడితోటి సమాప్తం అయిపోయిందండి. ఇప్పుడు మనకు వశిష్ఠ వారికి కలిగిన అనుభవ కథ అన్నట్టు చిదంబరం ఉపాఖ్యానము చిదాకాశం నుంచి. ఇందులోనైతే రుద్ర ఆవిర్భావ ఘట్టం వస్తుంది, శివతత్వం వస్తుంది. అంటే రాముడికి బోధించాడు కదా శివతత్వం వశిష్ఠుడికి, వాళ్ళిద్దరి సంవాదం కూడా. చిరాకాశంలో శివతాండవము, శక్తి ఆవిర్భావము, భైరవి భైరవతత్వము వస్తుంది. ఇందులో ప్రపంచమంతా దేంట్లో ఉందో అది మహాకాశం అనుకున్నాము, ప్రపంచాన్ని చూస్తున్నది చిరాకాశం అనుకున్నాం, ఇది కూడా వస్తుంది ఇందులో. తర్వాత ఎంతో బాగుంది ఈ స్టోరీ కూడా. విద్యాధరి అదంతా, విద్యాధరి అనే బ్రహ్మ సరస్వతిదే కథ ఇది. విద్యాధరిగా ఆమె పేరు పెట్టారు ఇక్కడ వశిష్ఠుడి కథ. ఇప్పుడు రాధిక కామేశ్వరి గారు మనకు వివరిస్తారంటే, రాధిక గారు.
శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రపంచం అంతా దేంట్లో ఉన్నదో అది మహాకాశం, ప్రపంచాన్ని చూస్తున్నది చిత్తాకాశం, ఆత్మయందు దాని శక్తి వలన భాసిస్తున్నవే ఇవన్నీ. ఈ చిత్తాకాశం మహాకాశం ఎందులో ఉన్నాయో అదే చిదాకాశం. ఈ విషయాన్ని సరస్వతీదేవి లీలతో చెప్పింది. చిత్తాకాశం మహాకాశం జగత్తు అనే ఆలోచన ఉన్నప్పుడే ఉంటాయి. చిదాకాశం అనగా రెండు ఆలోచనల మధ్య ఖాళీ. వశిష్ఠుడు చిదాకాశానికి సంబంధించిన తన అనుభవాన్ని రాముల వారితో ఈ విధంగా చెప్తున్నారు. వశిష్ఠునికి సమాధిలో కొన్ని రోజులు ఉండాలని అనిపించి ఏకాంత ప్రదేశం కోసం చూస్తూ గగన మార్గంలోకి వెళ్లి అనంతమైన ఆకాశంలో ఒక శూన్యమైన ప్రదేశంలో కల్పనతో కుటీరం ఏర్పరచుకుని నిర్వికల్ప సమాధిలో ఉన్నారు. సమాధిలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆర్యాఛందస్సులోని వీణానాదంలో ఒక స్త్రీ కంఠధ్వని వినిపించింది. ఓ మునీంద్ర, అజ్ఞానమరే సంసార నదిలో కొట్టుకుపోతున్న వాడికి ఒడ్డున ఉన్న వృక్షం వంటి వాడివి అనేటటువంటి స్తుతి వినిపించింది. ఆమె ధ్వని దాటుకొని తిరిగి చిదాకాశంలో దృష్టి నిలిపి అనేక బ్రహ్మాండాలు చూస్తున్నాడు. తిరిగి ఆ విద్యాధరి వచ్చి తన వృత్తాంతాన్ని తెలిపింది. లోకాలోక పర్వతాలు దాటుతూ రత్నమయసుల్లో ఒక రాయిలో ఉంటాము, మమత్వంతో బంధపడి అక్కడే ఉన్నాము. మా ఆయన పురాతన బ్రాహ్మణుడు, అన్ని శాస్త్రాలు చదివి ఛాదస్థంతో ఉంటాడు. ఆయన తపస్సు నుంచి ఆయనలోంచే నేను వచ్చాను, కాని ఆయన నన్ను వివాహం చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు. తపస్సుతో మోక్షేచ్ఛతో అలానే ఉన్నాడు. మా ఇద్దరికి జ్ఞానం ఇవ్వమని అడగటానికి వచ్చాను. నేను తపస్సు చేస్తూ ఆకాశగమనం అనే శక్తి వచ్చి ఇలా బయటికి వచ్చాను. నిన్ను చూసి నీ దగ్గరికి వచ్చాను, జ్ఞానబోధ చేయమని కోరుతున్నాను అని చెప్పి వారి లోకానికి తీసుకువెళ్ళింది. అక్కడ రత్నశిలలో ఏమీ కనిపించకపోగా వశిష్ఠుణ్ణి ధ్యానం చేయమంటే చేసిన తర్వాత చిదాకాశంలో చూడగలిగాడు. ఆ రత్నశిలలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఎన్నో బ్రహ్మాండాలను చూశాడు. విద్యాధరి తన ముదుసలి భర్తను చూపించి ఆయన తపస్సు నుంచి లేపి వశిష్ఠు నుంచి జ్ఞానబోధను పొందుదామంది. ఆ అన్యజగద్ బ్రహ్మ మాకు జ్ఞానబోధ చేయమయ్యామని అంటున్నది కదా అన్నాడు. వశిష్ఠుడు, నీకు నేనేమి చెప్పగలను, కానీ మీరు ఎందుకు ఆమెను వివాహం చేసుకోవట్లేదు అని అడిగాడు. అప్పుడు ఆ బ్రహ్మ, నేను అజమై అమరమై ఉన్న చిత్రూపం నుండి సృష్టించబడ్డాను, కనుకనే నేను చిద్రూపుడని. నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి సృష్టించలేదు. జగత్ స్థితి హేతువైన వాసనారూప అధిష్టాన దేవత ఆమె. ఈ ప్రపంచం ప్రళయావస్థకు వచ్చింది. మహాకాశం చిత్తాకాశం బ్రహ్మాకాశంలో లీనమవుతుంది. మహాకల్పాంతంలో బ్రహ్మకి ముక్తి. తను ఇక బ్రహ్మంలో కలిసిపోతున్నాడు కాబట్టి వాసనాక్షయం కూడా జరుగుతుంది. చిదాకాశం అతి సూక్ష్మము, అత్యంత విస్తారం. దేనిలో పుట్టి దేనిలో లయమైపోతుందో అదే సృష్టి, అదే చిదాకాశం. చిదాకాశం నేను అని తెలుసుకున్నాక కడవల వంటి శరీరాలు పోతున్నా బాధ ఉండదు. మూడు కాలాలలో, మూడు లోకాలలో ఒకేలా ఉంటుంది ఆ చిదాకాశం. కాబట్టి త్రిపుర అని అంటారు. ఆ చిత్నే శివం అంటారు. ప్రణవాన్ని ఉచ్చరిస్తూ అర్ధమాత్రం తురీయంలోకి వెళ్ళాడు ఆ అన్యజగత్ బ్రహ్మ. బ్రహ్మదేవుడు ఎలా లయమవుతున్నాడో చూస్తున్నాడు వశిష్ఠుడు. అర్ధమాత్రలోకి వెళ్ళగానే వాసనాధిష్టాన దేవత అయిన ఆ విద్యాధరి కూడా అదృశ్యమైంది. తన శరీరాన్ని ఆ తురియ స్థితిలోనే ఉంటూ అదృశ్య ఐక్యం గావించాడు. ఇప్పుడు అద్భుతమైన ప్రళయవర్ణన. అప్పుడు ఆ లోకంలో ద్వాదశాదిత్యులు ఉదయించారు. ఆ వేడికి తట్టుకోలేక దేవతలు, మానవులు హాహాకారాలు చేస్తున్నారు. బూడిదగా అయిపోతుందంతా. ఒక్కసారి భయంకరమైన పుష్యక, ఆవర్తక అనే ప్రళయకాల మేఘాలు వచ్చాయి. కుంభవృష్టి కురిసి అంతా జలంతో లయమైపోయింది. వశిష్ఠుడు ఆశ్చర్యంగా చూస్తుండగా ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. మూడు కళ్లతో, పంచముఖాలతో, పది చేతులతో త్రిశూలం పట్టుకుని ఉన్న ఆ పరమ పురుషుణ్ణి రుద్రునిగా గుర్తించి నమస్కరించాడు వశిష్ఠుడు. మహాకాశం ఒక రూపు దాల్చినట్లుగా ఉన్నాడు రుద్రుడు. ఒక్కడే నేను అనేకం అవుతాను అనేటటువంటి ఆ పరబ్రహ్మం అహం రూప తేజస్సుగా సృష్టి స్థితి సంహారాదులన్నిటికీ హేతువైన బ్రహ్మము యొక్క సంకల్ప స్వరూపంగా రుద్రుడు అక్కడ అవతరించాడు. జీవులకి రోదన కలిగిస్తాడు, దుష్టజనులకు కష్టాలు కలిగిస్తాడు. కనుక విషమాభిమాన రూపము. సజ్జనులకు రక్షిస్తాడు, దయచూపుతాడు. అప్పుడు ఏకమానాభిమాన రూపము. ఆయన అసలు రూపం చిదాకాశం. సత్య రజస్తమో గుణములు, మూడు కాలాలు, ఆ ఊ మా అక్షరాల స్వరూపం, మూడు కళ్ళుగా ఉన్నటువంటి రుద్రుడు. ముల్లోకాలు నా చేతిలో ఉన్నాయని చెప్పటానికి అన్నట్టుగా త్రిశూలం పట్టుకుంటాడు. సర్వ జీవులకు విషయఫలం ఇస్తాడు, అధికార అర్హులకు జ్ఞానఫలం ఇస్తాడు. రెండు ఆయన ఇస్తాడు. శివ అంటే దుఃఖనాశకుడు, నిర్మలాకాశ రూపం. ఒక్కసారి రుద్రుడు శ్వాస తీయగా ప్రళయంలో ఉన్న బ్రహ్మాండమంతా రుద్రులోకి వెళ్ళిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయి ఉన్నాడు శివుడు. చిదంబరమే శివతాండవం. నాట్యానికి సిద్ధపడుతున్నాడు. ఆయన నుంచే నీడలా ఒక రూపం బయటికి వచ్చింది. అతి మనోహర రూపం, నల్లని రూపు, లోతైన ఉదరం, చాలా పొడుగుగా ఉంది. భయంకరమైన ముఖం, ఆకాశమంతా వ్యాపించేలా ఉంది. ఆవిడే కాళరాత్రి, మహాకాళి, జగన్మాత. మూడు కళ్లతో ఆవిడ నాట్యం చేస్తుంటే బ్రహ్మాండాలన్నీ ఆవిడలోనే కనబడుతున్నాయి. నాట్యం అమ్మ నటరాజు శివుడు. ఆశ్చర్యపోయాడు వశిష్ఠుడు. అద్దంలో వస్తువులు కదులుతున్నట్లుగా ఆమెలో ప్రపంచము, సమస్త బ్రహ్మాండాలు కదులుతూ కనిపిస్తున్నాయి. అనంత పరమాకాశ శుద్ధ చిదాకాశ స్వరూపిణి కాళి, శివుని సంవిచ్ఛక్తి. నాట్యమంటే విశ్వచలనమే. భైరవి భైరవతత్వం. భైరవ కాళరాత్రి మనల్ని రక్షించుగాక. ఆకృతులు ధరించిన ఆకృతులు లేనివారు. భైరవాకారంలో ఉన్నప్పటికీ అతడు శివుడు, సదా శాంత నిర్మలుడు. చిన్మయ చిదాకాశం అంటే పరమశాంతుడైన శివుడే. చిద్వ్యోమ స్వరూపం శివుడు. నకలు కుశల స్పందితుమపి పురవతితురాహో పురుషిక అని సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా శివుని యొక్క స్పందన శక్తి అమ్మవారు శివునికి అభిన్నం. వీరిరువురిని శ్రీచక్ర బిందువులో ఆరాధిస్తున్నాము. సర్వం శాంతం మౌనం విజ్ఞాన ఘనం అంబరం శివుని అసలు స్వరూపం. అమ్మవారి రూపనామాలు చెప్తున్నారు ఇక్కడ. రూపాల్లో ఉంటూనే ఏ రూపానికి చెందనిది అమ్మ. చితిస్తత్పద లక్షార్థ చిదైక రసరూపిణి అని అమ్మవారి లలితా సహస్రనామాలో చదువుకున్నట్లుగా ఆ స్పందశక్తినే చితి అంటారు. దుష్టులను కోపగించుకుంటే చండిక. జయం కలిగిన స్వభావం కలగది కనుక జయ. ఆశ్రయించిన భక్తులకు జయమిస్తున్నది కనుక విజయ అని పేరు. జయంతి అపరాజిత. దుర్గమైనది గ్రహించడం కష్టమైనది కనుక దుర్గ. ప్రణవం యొక్క సాకారము కనుక ఉమ. జపించే వారికి పరమపదాన్ని ఇస్తున్నది కనుక గాయత్రి. వివిధ సమూహాలు సృష్టిస్తున్నట్టు ఉన్నది కనుక సావిత్రి. కర్మ ఉపాసన జ్ఞానం తెలియజేసేటటువంటి రూపం కనుక సరస్వతి. తేట తెల్లంగా ఉంటుంది కనుక గౌరి. ఉన్నవాడుగా అన్నింటినీ కలిగిస్తున్నాడు కనుక భవుడు. ఆయన నుండే వచ్చిన శక్తి కనుక అమ్మ భవాని. నిద్రింపజేసే, మేల్కొల్పించే శక్తి ఆవిడే. ఆ ఊమ ప్రణవసారము, తురియ స్థితి, ఇందుకళ, చంద్ర విద్య, షోడశి, శ్రీవిద్య, సహస్రారాంతర్గత చంద్రకళ, దహరచక్రం, శ్రీచక్రం, శివశక్తుల సాకారం, మారని చంద్రకళ, ప్రణవసారం, ధ్రువాకళ, సదాకళ, సాధిక్యకళ, ఆ అమ్మే. ఉమా ఇందుకలా ఉచ్యతే అన్నారు. కలనము చేయనది కనుక, కర్మ ఫలములను నియంత్రించినది కనుక కాళి అన్నారు. సృష్టిని వికసింపజేసే తల్లి కనుక కమలిని అన్నారు. ఆ పరమేశ్వరుని శక్తే ప్రకృతి, అదే జగన్మాయ. అట్టి శివశక్తులను దర్శించాను అని చెప్పారు వశిష్ఠుల వారు. అదే సత్యము, చిద్రూపము అని చెప్పారు. అమ్మా అయ్యల సాక్షాత్కారం ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ విధంగా ప్రళయము, సృష్టి అన్ని బ్రహ్మాండములు ఎందు జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. అన్ని బ్రహ్మాండములు శివశక్తి విలాసములే. చిదాకాశాన్ని గమనించుకుంటూ చిదాకాశంలో ఉన్న అన్నిటినీ నడిపిస్తున్న శివుణ్ణి, శక్తిని గ్రహించవచ్చు. ఇదే చిదంబర నాట్యం. ఇంత అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని ఈరోజు మురళిలో మీ అందరితో నేను పంచుకోగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. శివాయ గురువే నమః. శ్రీమాత్రి నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.
రాధిక గారు బాగా చెప్పారు. ఇక్కడ అసలు బ్రహ్మ విద్యాధరి తన భార్య కాదని ఎలా చెప్పాడని అంటే, ఈ సృష్టి లయమయ్యే స్థితి వచ్చింది కదా, అందుకే ఆమెకు వైరాగ్యాన్ని ప్రసాదించాడు. ఇంకా పూర్తి ప్రళయకాలం వచ్చేసింది కాబట్టి బ్రహ్మ కూడా అంతకాలం అయిపోయింది. అసలు విద్యాధర ఒక వాసనా రూపం బాగుంది ఇది. ఇంకొకటి ఆకాశోపాఖ్యానం కూడా మనకు మొదట్లో వచ్చిందండి, ఉత్పత్తి ప్రకరణంలో వచ్చింది. ఆ యముడు మృత్యుతో కథ చెప్తాడు కదా, ఆ కథ ఈ కథ కొంతవరకు ఇక్కడ సమంగానే అనిపిస్తుంది. ఆకాశుడు ఏం చేస్తాడంటే, తన చిత్రం మనోచిత్రాన్ని వేసుకుంటాడు. బ్రహ్మం వేసుకున్న మనోచిత్రమే చిత్రం అన్నట్టు. ఆకాశం అంటే అన్నిటికీ అవకాశం ఇచ్చేది కదా, అలా ఆకాశరాజు కథ అక్కడ చెప్పబడింది. అందుకోసమనే రాముడు అంటాడు, నాకు ముత్తాత కథ చెప్పావు అని చెప్పేసి వశిష్ఠుడితోటి. అలా చాలా బాగా అనిపించింది. ఇంకొకటి అండి, ఈ విద్యాధర ఉన్నారు కదా, విద్యాధర సౌండ్ వేవ్స్ వస్తాయి కదా, అప్పుడు నాకు ఇది లైరా కాన్స్టలేషన్ అనిపించింది. ఒక ఎక్కడి నుండో వశిష్ఠుడికి నాదం వినబడుతుంది కదా, అదే శబ్దాలుగా వినపడతాయి. అది లైరా కాన్స్టలేషన్ నుండి విశ్వమంతటికి శబ్ద వ్యాప్తి చేయగల విద్యుత్ తరంగ ఉత్పత్తి స్థానం అది. దీనిని నేముడు అనే వేద ఋషి దర్శించి మనకు అందరి దేవతల్లోకి సరస్వతీదేవి మేటి అని, సరస్వతీదేవి ఆరాధన దాన్ని ఇచ్చేశారన్నట్టు. తర్వాత కాలంలో అందరూ కొట్టిపాడేశారు, కానీ మళ్ళీ రేడియో వేవ్స్ ఎప్పుడైతే కనుక్కున్నారో దానివల్ల ఈ లైరా కాన్స్టలేషన్ నుండి విశ్వమంతటికీ శబ్దవ్యాప్తి జరుగుతోందని ధృవీకృతమైంది. అప్పుడు మనకు ఈ సరస్వతీదేవి యొక్క గొప్పతనం, మన ప్రాచీన ఋషుల యొక్క గొప్పతనం తెలియవచ్చింది. చాలా బాగుందండి. ఇప్పుడు మనకు పాషాణోపాఖ్యానము, అది వశిష్ఠుడు చేసిన శివశక్యైక రూపిణి లయస్థితి వర్ణన చేస్తారు. తర్వాత చిదంబరం, పరాంబరం అని కూడా అంటారు. తర్వాత దాని గురించి ఇంకొకటి ఏంటంటే, చిదాకాశ స్వరూపము రుద్రుడే ఖాళీ అయి దాదంతా ఎలా అలా చిచ్చక్తి విలాసం ఎలాంటిది అని చెప్పి చెప్తారు. తర్వాత జగత్ రూపమైన బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి, ఒకటి దానిలో ఏ దృష్టిలతోటి మనం దాన్ని తెలుసుకుంటాం, విచారణ ఏ చేస్తాము అన్నది. స్పేస్ అండ్ టైం రిలేటివ్ ఐన్స్టీన్ థియరీ కూడా కొంతవరకు దానికి అప్లై చేస్తూ చెప్పారు. వశిష్ఠ శబ్దానికి అర్థమేంటి కూడా చెప్తారు మధుకర్ గారు మనకు. ఇంకొకటి ఏంటంటే, శాస్త్ర ప్రయోజనం ఏమిటి, అది ఇంపార్టెంట్ అనిపించింది, నాకు బాగా అనిపించింది. తర్వాత విశ్రాంతి, శ్రాంతి అంటే ఏమిటి, జీవన్ముక్త వ్యవహార ప్రకరణాల్లో ఇవి జీవన్ముక్తులు ఎలా ఉంటారు అని అంటే విశ్రాంతి, శ్రాంతి గురించి చెప్పారు. ఇవన్నీ మనకు మధుకర్ గారు వివరిస్తారంటే, మధుకర్ గారు మీరు కొనసాగించండి.
శ్రీ గణేశాయ నమః. శ్రీ ముఖ్యభ్యో ఋషభ్యో గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జగన్మాయ గురించి చెప్తున్నారు రామచంద్ర. ఈ సర్వ జగత్తుని తన అవయవాలుగా చూపించింది, కానీ నిజానికి ఆవిడకి ఏ అవయవాలు లేవు. దీనిని బట్టి అనేకములుగా ఆ చిదాకాశమును వ్యక్తపరిచేటటువంటి చిచ్చక్తి రూపిణి ఆవిడ, అదే మాయ. ఈ సర్వ జగత్తు ఆమె యందు ప్రకాశిస్తున్న నాట్య విన్యాసముగా పరిశీలించడం మొదలయ్యాక ఆ నాట్యాన్ని చేస్తున్న కాలశక్తి శివుని యొక్క స్పందన శక్తియే అని తెలిసి ఆ శివశక్తుల ఉభయ శక్తుల యొక్క తత్వము చిదాకాశం అని గ్రహించితే ఇది ముక్తి హేతువు అవుతుంది. ఇక్కడ కొన్ని విశేషాలను చెప్పారు. అవి జగన్మాయ శివునికి విడిగా లేదు, వేరుగా లేనందు వల్ల ఆవిడ కూడా శివరూపిణే. వెన్నెల యందు వెలుగు ఎలా ఉంటుందో అదే విధంగా ఈ జగత్తు ఆవిడ యందు ఉన్నది. వాస్తవానికి ఆవిడ స్వరూపం శివం, శాంతం, నిర్మలం. కాలశక్తి, విశ్వశక్తుల విశేషాలు ఆవిడ ఆయుధాలుగా పట్టుకొని ఉంది. ఇంకా ఆయుధాల కాలశక్తుల విశేషాలను గురించి చాలా వివరించారు గురుగారు. ఆవిడ శివుని యొక్క ఇచ్ఛాశక్తి. ఏ శివేచ్ఛ జగత్తుని ప్రకాశింపచేస్తున్నదో ఆ శివేచ్ఛయే ఈ అమ్మ. ఆ శివేచ్ఛ జగత్తుని విస్తరింపజేస్తున్నది. అమ్మ సృష్టి నాట్యం చేస్తూ ఒక కాకతాళీయంగా శివుని వైపు తిరిగినదట. ఆయన వైపు తిరగగానే ఈవిడకి ప్రేమవశం కలిగి ఒక్కసారి ముట్టుకుంది. ఆయన స్పృశించడం తడువు ఆవిడ రూపం సూక్ష్మమైపోతూ అతను అసలు స్వరూపమైన చిదాకాశ తత్వాన్ని పొందినది. మొత్తం శివుడిలో ఐక్యమైపోయింది. అంటే చిదాకాశ రూపమైన శివుడిని తాకే వరకే మాయాశక్తి విలాసం. ఆ ఏకమైన శివతత్వమే శాశ్వతమైనది, అదే బ్రహ్మతత్వం. ఈ విధంగా బోధించుతూ వశిష్ఠుడు చూస్తూ ఉండగా శివుడు క్రమంగా తన రూపాన్ని అంతవరకు గోచరమైనటువంటి ఆ శిల వ్యక్త రూపాన్ని ఎలా ఉపసంహరించుకుంటున్నారో చెప్తున్నారు. అంత అద్భుతమైన సృష్టి రూపం ఒక మేఘాకారంగా క్లుప్తమైంది. కొంతసేపటికి అంగుష్టమాత్ర స్వరూపంగా మారినది. ఆ తరువాత ఒక చిన్న పరమాణు రూపంలా కనిపిస్తూ అది కూడా అంతర్ధానమైనది. అంటే ఆ పూర్ణ చిదాకాశ తత్వమే ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ విధముగా నేను చూసి ఆనంద పరవశుడినై అవే తలుచుకుంటూ నెమ్మదిగా శిల నుండి బయటపడ్డాను నేను. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూశాను. ఆ సృష్టి ముగిసింది, మరో సృష్టి ప్రారంభం అవుతుంది. ఇలాంటి బ్రహ్మాండముల యొక్క సృష్టి స్థితులయ్యలు ఎన్ని జరుగుతున్నాయో. భూత భవిష్యత్ వర్తమానములలో ఉన్న జగత్ ఆడంబరాన్ని మహావిశ్వరూపుడు అయిన పరమాత్మ యొక్క స్వరూపంగా నేను ఇంతవరకు దర్శించాను. ఇదంతా ఆయన యొక్క చిచ్చక్తి విలాసమే అని భావన చేసుకుంటూ వస్తుంటే ఆయనకి ఆశ్చర్యంగా మరొక చోట ఒక ధాన్యపు గరిష అంత చిన్న అణువులో కూడా జరుగుతున్న సృష్టిని చూశారు. అంటే అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఎన్ని కనపడుతున్నాయో ఇలాంటి సృష్టిలు. ఇలా ఎక్కడైతే తన సంకల్ప బలముతో చేసుకున్న కుటీరం ఉన్నదో ఆ కుటీరం దగ్గరకు వెళ్ళాడు. ఆ కుటీరం వెళ్ళేసరికి అక్కడ తన కుటీరం ఉంది, కానీ తాను వదిలిన శరీరం లేదు. అంటే అంతకుముందు ఆ విద్యాధరి మాత పిలిచినప్పుడు ఆ శిలారూపంలోకి వెళ్లే ముందు తన యొక్క శరీరం అక్కడి నుంచి అతివాహిక దేహంతో ఆ శిలలోకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు తన దేహం కానీ తిరిగి వచ్చేసరికి తన దేహం కనపడలేదు, కానీ అక్కడ ఒక ముని కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. ఆ ముని తపస్సు నుంచి బయటకు రావడానికి వశిష్ఠుల వారు కొన్ని భంగాలు చేస్తారు. అలా చేయడం వల్ల తపస్సు నుండి బయటికి వచ్చిన మునికి నమస్కారం చేసి, మీరు ఎవరు అని తెలుసుకోవడానికి సమాధి భంగం చేయవలసి వచ్చింది, నన్ను క్షమించు అని అన్నారు. ఆ ముని గురించి తెలుసుకున్న వశిష్ఠుల వారు, నేను నా సంకల్పాన్ని పరిత్యజిస్తాను అనుకోగానే తన కుటీరం వెళ్ళిపోయింది. అలా వశిష్ఠుల వారు సంకల్పాన్ని పరిత్యజించి సప్తర్షి మండలానికి వచ్చేశారు. అందుకే వశిష్ఠుడి దేహము మన లాంటి పార్థివ దేహం కాదు అని తెలుసుకోవడానికి గాను ఇంతవరకు చెప్పిన వృత్తాంతం పనికి వస్తున్నది. అలాగే వశిష్ఠుల వారు ఈ కథ ద్వారా జగత్తు యొక్క సత్యాసత్యరు స్వరూపమైన మిథ్యా లక్షణాన్ని, అధిష్టానమైన బ్రహ్మతత్వాన్ని తద్వారా తెలియజేశారు. చూడాలోపాఖ్యానం తరువాత నుండి ఇంతవరకు చెప్పిన దాని పేరు పాషాణోపాఖ్యానం అని అంటారు. మనకు కనపడుతున్న ఈ జగత్తుని బ్రహ్మమే అని ఎలా తెలుసుకోవాలో కొన్ని విశేషాలు చెప్తున్నారు. సత్యాన్ని దర్శించడానికి రెండు దృక్కోణాలు, ఒకటి అధ్యారోప దృష్టి, రెండవది అపవాద దృష్టి. అధ్యారోప దృష్టి అంటే అధ్యారోపం అంటే మనకు కల్పించే ఈ ప్రపంచమంతా పరబ్రహ్మమే. పరమాత్మ తనదైన మాయా సంసర్గం చేత క్రమంగా మాయా ప్రకృతిగా అవ్యక్త మహత్ అహంకార పంచభూతాది పరంపర అంతా దాని యందు ఆరోపింపబడుతుంది. అద్దమునందు వివిధములైన దృశ్యముల వలె ఈ ప్రపంచ రూపముఖంగా అన్ని చోట్ల అన్ని విధాలా మన చేత అనుభవింపబడుతున్నది పరబ్రహ్మయే. అపవాద దృష్టి, ఈ కనపడుతున్న దానికి కారణం ఏమిటి అని వెతుకుతూ ఒక్కొక్క కారణంలోకి వెళితే కార్యం కంటే కారణం సత్యం, అంటే కుండ కంటే మట్టి సత్యం, పంచభూతాలకి కారణం ఏమిటి అని అలా వెతుకుతూ చివరికి చిద్రూపమైన బ్రహ్మమే కారణం అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత దానిని మించి మరొకటి లేదు, కనుక అదే పరమ కారణం అని తెలుస్తుంది. జగత్తుని అపవాదం చేసి బ్రహ్మము ఒక్కటే సత్యం అని చూస్తాము కనుక దీనిని అపవాద దృష్టి అన్నారు. మొత్తానికి చిన్మాత్ర పూర్ణ దృష్టి కలిగిన వారికి చిదాకాశమే కనపడుతుంది. చిదాకాశ దర్శనం ఎలా చేసుకోవాలి? చిదాకాశ దర్శనం రెండు ఆలోచన మధ్య సంధికాలం. ఏ ఆలోచన రెండు ఆలోచనల మధ్య సంధికాలం, ఆ సంధికాలంలో ఏ ఆలోచన లేదు అంటే ఏదీ లేని ఒక స్థితి ఉంది. అది శూన్యమా? కాదు. అది ఏమీ లేనిది కాదు, అది సచిత్ పూర్ణమైనటువంటిది, అదే చిద్రూపం. సమ్యక్ ధ్యానం వల్లనే చిద్రూపమును పొందగలము. ఇది ఎలాంటిది అంటే రెండు పూసలను దూరం చేస్తే దండకి ఆధారమైన దారం ఎలా తెలుస్తుందో, జగత్తుకి ఆధారం అయినటువంటి చిత్రూపము రెండు ఆలోచన మధ్య ఏమీ లేని ఆ స్థితి యందు నీ దృష్టికి కేంద్రీకరించినట్లు అయితే అది నిలబడిపోతే అదే చిదాకాశ ఉపాసన. ఇదే హృదయ ఇదే చిదాకాశ ఉపాసన. అలా క్రమంగా నిలబడినట్లయితే దాని యందు భాసిస్తున్న జగత్తు ఇక ఏమీ ఉండదు. ఈ యోగ వాసిష్టం చెప్తున్న వశిష్ఠుల వారు సామాన్యులు కాదు. వశిష్ఠ శబ్దమే చాలా గొప్పది. వశిష్ఠ మనకు వశిష్ఠ వశిష్ఠ అని ఉంటాయి, అంటే ష స. ఫస్ట్ వశిష్ఠ అంటే ఇంద్రియ నిగ్రహపరచు ఇంద్రియములను నిగ్రహపరచుకున్న వారిలో శ్రేష్ఠుడు. వశి అంటే వశం చేసుకోవడం, అంటే ఇంద్రియాలను నిగ్రహపరచుకున్న వారిలో శ్రేష్ఠుడు, అది వశిష్ఠుడు. వశిష్ఠుడు అంటే వసి అంటే వాసం, వాసం అంటే గృహస్థులలో ఆయన్ని మించిన ఆదర్శ పురుషుడు గొప్పవాడు లేను కనుక గృహస్థులలో శ్రేష్ఠుడు. మరి యొక్క అర్థం వశిష్ఠుడికి సద్రూపమైన బ్రహ్మమే అనేటటువంటి శాశ్వతమైన ఉనికి కలిగిన వాడు. ఈ చివరిదైన నిర్వాణ క్రమంలో బ్రహ్మ సత్యత్వాన్ని చెప్తారు. పైగా ఈ జగత్తు ఉందో లేదో అనే గొడవ వదిలే రామా, బ్రహ్మము తప్ప మరొకటి లేదు అది చింతన చెయ్యి. రాముడు ప్రశ్నలని అడగడము, వశిష్ఠుల వారు సమాధానాలు చెప్తూ ఉన్నారు. అలా చెప్తూ ఉండగా రామచంద్రమూర్తి ముహూర్త కాలం పాటు సమాధి స్థితిలో ఉండిపోయాడు. ఆ తరువాత కనులు తెరిచి అంటున్నారు, మహానుభావ నాకు బీజాంకుర న్యాయం అర్థమైంది. వృక్షము బీజమునందు ఉన్నట్లు ఈ జగత్తు ఆయన యందు ఉంది, కాని విత్తనం రూపు చెంది వృక్షం అవుతుంది, కాని బ్రహ్మమునకు ఆ స్వరూప చ్యుతము లేదు. బ్రహ్మము ఎప్పుడూ పరిపూర్ణుడే అని నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను. ఆ తరువాత రామచంద్రమూర్తి, బహుధములైన శాస్త్రాలు ఉన్నాయి కదా, ఇవి నిజానికి నిజంగా మోక్షాన్ని ఇస్తాయా అని అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు ఒక చిన్న కథ చెప్తారు. ఇక్కడ కథలో ఏంటంటే అరణ్యంలో చెట్లు కొట్టుకునేవారు, ఆ తర్వాత అందులో కొంతమందికి ఒక చింతామణి దొరుకుతుంది. ఆ చింతామణి దొరకడం వల్ల వారు ఎంత హాయిగా ఉంటారు. అలా మనకి ఈ శాస్త్రాల గురించి ఒక జీవన్ముక్తి తత్వం గురించి చెప్పారు ఇక్కడ. అలాగే ఈ శాస్త్రములు అనే అనేక రకాల శబ్దాలతో కూడినవి, కానీ బ్రహ్మం మాత్రం అనామయం, అంటే శబ్దంతో చెప్పబడదు. శాస్త్రములు అంతుపట్టనట్లు ఉంటాయి, కానీ శాస్త్రం అనుసరించే వారికి ఎప్పుడూ ప్రమాదం ఉండదు. కనుక ఆధ్యాత్మిక ప్రగతికి ఎప్పుడూ శాస్త్రాలను వింటూ ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే అవిద్య తొలగి మనశ్శుద్ధి జరుగుతుంది. అయితే గురుముఖత శాస్త్రాలు వింటే ఇంకా మంచిది. శాస్త్రార్థం భావించడం వల్ల, గురూపదేశం వల్ల, గురూపదేశాన్ని అనుసరించి ప్రవర్తించడం వల్ల సత్సాంగత్యము నియమము శమము ఈ ఆరింటి వల్ల మనశ్శుద్ధి జరిగి ఆ పరమపదాన్ని పొందగలవు. రామ నువ్వు పొందే ఉన్నావు. సదాచార తత్పరుడై సర్వజన హితకారి అయి సమచిత్తత్వం కలిగి ఉండాలి. జీవన్ముక్తుడికి కర్మత్యాగంతో కానీ కర్మగ్రహణంతో కానీ ప్రయోజనం లేదు. అలా వారు శుభకరమైన కర్మనే చేస్తారు. తాను జ్ఞాని అయినా తన ఉపాధికి ఉచితమైన కర్మనే చేస్తారు. ఏది లభిస్తే అది, ఏది చేయవలసి వస్తే అది చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అనే అహం ఉండదు. కొంతమంది జీవన్ముక్తులు గృహస్థ ధర్మం పాటిస్తూ ఏమీ ఎరగనట్లు ఉంటారు. మరికొంతమంది తీర్థాశ్రమాలలో తిరుగుతూ ఉంటారు. మరికొంతమంది సన్యాస విధిని స్వీకరిస్తారు. ఇలా మొత్తం ఉపదేశం విన్న రామచంద్రమూర్తి, హే బ్రహ్మన్ నేను కృతకృత్యుణ్ణి అయ్యాను, ఏది సాధించాలో అది సాధించాను, ఏ కోరిక లేదు, ఏ వాసన లేదు, ఏది చెప్పాలో అది అంతా చెప్పారు, ఏది తెలుసుకోవాలో అది అంతా తెలుసుకున్నాను, నేను విశ్రాంతిని పొందుతున్నాను, అంటే బ్రహ్మమునందు ఉందునుగాక. బ్రహ్మమునందు ఉండడము విశ్రాంతి, అంటే జీవన్ముక్త స్థితి విశ్రాంతి. మనము ప్రపంచంలో తిరగడమే శ్రాంతి. రామ నీవు ఇప్పుడు జీవన్ముక్తుడివి కనుక నిన్ను ఏది అంటదు సుమా. ఈ విధమైనటువంటి ధీర స్థితిని పొందినటువంటి రామచంద్రమూర్తి వశిష్ఠుల వారి పాద పద్మాలపై పువ్వులు వేసి రామచంద్రమూర్తి కన్నుల నుండి వస్తున్న ఆనంద బాష్పాలతో వశిష్ఠుల వారి పాదాలు కడిగాయి. వెంటనే పైనున్న సిద్ధ పురుషులు పూల వర్షం కురిపించి, వాసిష్ఠ రామాయణం నుంచి మించిన వేదశాస్త్రం మరొకటి లేదు, దాన్ని మేము విన్నాము, ధన్యులం అయ్యాము అని ఆగకుండా పూలవర్షం కురిపించారు. ఆ బ్రహ్మ విద్య జరిగిన చోట ఆ సిద్ధ పురుషులు చెప్తున్నారు, కూర్చొని విన్నవారు సాక్షాత్తు రామాయణుడు, సాక్షాత్తు నారాయణుడు. తమ్ముడితో కూర్చొని బుద్ధిగా విన్నాడు రాముడు, జీవన్ముక్తుడు. వశిష్ఠుల వారు చుట్టూ ఉన్న వారితో, అక్కడ ఉన్న విశ్వామిత్రుల వారితో కూడా తెలిసి తెలియక వాగాను, ఏమైనా తప్పులు ఉంటే మీరు దిద్దండి అని అన్నారు. వెంటనే విశ్వామిత్రుల వారు కన్నులు తుడుచుకొని, మేము శుద్ధులము అయిపోయినాము, వీరి వినడం వల్ల మిమ్మల్ని నమస్కరించవలసిందే. అగ్నికి చదవు ఉంటుందా? వశిష్ఠుడి వాక్యంలో అసత్యం ఉంటుందా? మహానుభావ మీకు ప్రణామములు. దశరథ మహారాజు గారు వశిష్ఠుల వారితో, బ్రహ్మ విద్య చెప్పిన మీకు నేను ఏమి ఇవ్వగలను? ఏది ఇచ్చినా తక్కువే, నా సమస్త రాజ్యం మీ పాదాలకు ధార పోస్తున్నాను అని అన్నారు. భరద్వాజ, నేను చెప్పినది జాగ్రత్తగా విన్నావా అన్నారు వాల్మీకి మహర్షి. ఇలా రాముడు వశిష్ఠుల వారి సంభాషణ, అంటే ఈ యోగవాసానికి అంత కారణము భరద్వాజుడు వాల్మీకి మహర్షి భరద్వాజుడికి చెప్పారన్నారు. భరద్వాజ, నేను చెప్పినది జాగ్రత్తగా విన్నావా అన్నారు వాల్మీకి మహర్షి. అలా వాల్మీకి భరద్వాజులకు చెప్పాను అని చెప్పారు అరిష్టనేమితో. ఆ అరిష్టనేమితో చెబుతున్నప్పుడు నేను చూశాను అని దేవదూత సురుచి అనేటటువంటి అప్సరసతో చెప్పాడు. ఆ సురుచితో దేవదూత అలా చెప్పాడని చెప్పి అగ్నివేశ్యుడు అనే మహానుభావుడు తన కుమారుడు అయిన కారుణ్యుడితో చెప్పాడు అని సుతీక్ష్ణుడితో అగస్త్యముని చెప్పారు. కర్మ వల్ల మోక్షం పొందుతూ జ్ఞానంతో మోక్షం పొందుతామా అని సుతీక్ష్ణుడు అగస్త్యముని అడిగారు. పక్షికి రెండు రెక్కలు ఎలా అవసరమో జీవుడికి ఈ రెండు అవసరమే. అందుకే చిత్తశుద్ధి కోసం ముందు స్వకర్మ ఆచరణ చేయాలి. జ్ఞానం పొందిన తర్వాత కర్మని విడిచిపెట్టరు, వారు దానితో అంటకుండా చేస్తారు అని చెప్పడానికి ఈ యోగ వాసిష్టంలో వృత్తాంతాలన్నీ చెప్పారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి అవతార కార్యక్రమానికి అడుగు వేశారు, ధర్మ రక్షణ చేసి పట్టాభిషిక్తుడైనాడు. బ్రహ్మ విద్యామూర్తి సాక్షాత్ పరబ్రహ్మము అయిన రామచంద్రమూర్తి అవతార ధర్మాన్ని అనుసరించి ఉత్తమ క్షత్రియుడిగా ధర్మపాలన చేస్తూ గురువు వశిష్ఠుల ద్వారా బ్రహ్మ విద్యని పొందారు. ఈ విధంగా యోగ వాసిష్టము అని 18 రోజుల యజ్ఞం ముగిసింది. మనకు డిసెంబర్ మురళి నుండి ప్రారంభమై ఈ ఏప్రిల్ మురళి, ఈ రోజుతో ఈ యోగ వాసిష్ట మురళి పరిపూర్ణమైంది. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గురుభ్యో నమః విద్యార్థిని విద్యార్థులకు అందరికి నా నమస్కారం.
బలిగారు గారు చక్కగా చెప్పారు, కథను సంక్షిప్తం చేశారు మీరు, తత్వ వివరణ అంతా బాగా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు, నాకు బాగా నచ్చిందండి మీరు. తర్వాత ఇక్కడ మనకి నేను ఒక పాయింట్ తీసుకున్నానండి, ఏంటంటే స్పేస్ అండ్ రిలేషన్ ఐన్స్టీన్ థియరీ గురించి గురువు గారు మాట అన్నారు కదా, దానికి ఎగ్జాంపుల్గా ఎలా తీసుకున్నానంటే అంత బ్రహ్మము అన్నది కారణం, కనిపించేది లేదు, ఉన్నది పరమాత్మయే అనేది కార్యం అని ఎందుకు తీసుకున్నాను. అంత బ్రహ్మం అంటే స్పేస్, మన చేత అనుభవింపబడేది టైము, రాయిలు బ్రహ్మాండము స్పేస్, మళ్ళీ లయస్థితి అది టైము, ఏకం నుండి అనేకము స్పేస్, అనేకంలో ఉన్నది ఏకము అని ఇలా తీసుకున్నానండి. ఏమన్నా ఇది కరెక్ట్ అంటారా మధుకర్ గారు?
అయ్యో నాకు సరిగ్గా తెలియదు.
ఓకే, అయితే ఇది ఒక నేను ఇలా నేను ఇచ్చేసుకున్నాను. మనం చాలా పుష్ణోపాఖ్యానము, సురంగుడు, పరిపుడు, ఉత్తారకం, ఉత్తాలకం, జగ మహారాజు, ప్రహ్లాదు, ఇవన్నీ కూడా మనం చేశాము. శివ పూజ ఉపాఖ్యానము, చూడాలోపాఖ్యానము, రుద్రోపాఖ్యానము, ఇవన్నీ చేసుకున్నాము. ఇక నాకు కొన్ని అనిపించిందండి, ఈ గురుభ్యో నమః నడుపుటకు మూల కారణం ఏమిటి అంటే మనం ఋషి ఋణం తీర్చుకుంటున్నాం అనిపించిందండి. ఒకటి, ఇంత గొప్ప గ్రంథం రాయటకు వాల్మీకి ఎలాంటి విద్యా వ్యవస్థ ఉండేది అని అనిపించింది. అంటే అప్పుడు ఆ కాలంలో బోరతో పాటు గాథలు, ఒకే విషయంపై ఏకాగ్రత దృష్టి కలిగి ఉండేవారు, అందుకే ఇంత చక్కని సైకలాజికల్ ఫిలాసాఫికల్ పాయింట్స్ వాళ్ళు రాయగలిగారు అనిపించిందండి. ఇంకా పురుష ప్రయత్నం అంటే సాధులు చేసి అతీంద్రియ శక్తులు పొందుతాయా లేక జ్ఞానం పొంది శాస్త్ర సమ్మతమైన భౌతిక కర్మ చేయుటయా అనేది ఇది సందేహంగానే ఉండిపోయింది నాకు ఈ ప్రశ్న. తెలియలేదు నాకు పురుష ప్రయత్నం అని ఫస్ట్ చెప్పారు ఈ యోగా వశిష్ఠులు, అది నాకు అర్థం కాలేదు ఏది పురుష ప్రయత్నం అన్నది. అయితే ఇంకోటి ఈ మనకు ఇప్పుడు పోర్షన్ ఇచ్చారు కదండి పాఠ్యం, దీనికి సంబంధించిన ఒక పాఠ్య పుస్తకం ప్రిస్క్రైబ్ చేస్తే గురువు గారు మనకు, అంటే ఇప్పుడు సమయాభారం వల్ల గురువు గారు చాలా చెప్పలేకపోతారు కదా, ఎక్కడన్న మంచి మంచి శ్లోకాలు ఉంటే అవి తెలుసుకుంటే బాగనిపిస్తుందండి నాకు. అలా లాస్ట్కు శ్లోకం ఉంది, బ్రహ్మం గురించి తెలిసిన శ్లోకం ఉందండి, అది నాకు ఒకసారి చదువుతానండి, చాలా బాగుంది, గురువు గారు చదివినిపించారు. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వందాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం శ్రీ వశిష్ఠం నతాస్మః. ఇక నాకు మనం ఎక్కువ కొంచెం గురుభ్యో నమః మెసేజెస్ అవి పెట్టే కూడా నాకు ఇష్టం అనిపిస్తుందండి ఈ సబ్జెక్ట్ మీద. తర్వాత ఆఖరి మాటగా మనం రాధిక కామేశ్వరు గారు ఫస్ట్ ఇది చేశారు, తర్వాత శాంతియా కెల్ల గారు మోడరేట్ చేశారు, తర్వాత మధుకర్ గారు చేశారు థర్డ్ దాటికి, లక్ష్మీ శ్రీలక్ష్మి గారు విద్యా గారు ఇద్దరు మనకు నాలుగో చేశారు. తర్వాత ఈ అవకాశం నాకు వచ్చింది, నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా మనపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఇంకొకటి స్పీకర్స్ అందరూ కూడా చక్కగా చెప్పారండి, ఏ విధమైన అవాంతరాలు లేకుండా మనకు ఈరోజు మళ్ళీ చక్కగా జరిగింది. మంగళం చెప్తారండి, నిర్మలాకాశం మంగళం అదే విశ్రాంతి ప్రశాంతి మంగళం అదే శివుడు సస్యశ్యామలం మంగళం శాకాంబరి ప్రకృతి శాకాంబరి నిర్మలాకాశం మంగళం విశ్రాంతి ప్రశాంతి మంగళం సస్యశ్యామలం మంగళం. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. స్వస్తి.